అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికాజల్మజలధూ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాకస్య భవతి. హ్రీంకారాసనగర్భితానలసిహాం సౌహ్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రభూషితాం ఉజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ వా పాళినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాదితాళం కరోతు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. చూస్తూ ఉండగా చివరి రోజు కార్యక్రమంలోకి అడుగు పెట్టాం. చాలా సంతోషకరమైనటువంటి నిన్న జగన్మాత భండాసురుడి అనేటటువంటి రాక్షసుని వధించిన తరువాత బ్రహ్మానంద భరితులైనటువంటి దేవతలు ఇంద్రుణ్ణి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, సమస్తమైనటువంటి దేవతలని ముందు పెట్టుకొని జగన్మాతని అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాన్ని పరమ భక్తి శ్రద్ధలతో కిక్కురు మనకుండా వినండి. నమో నమస్తే జగదేకనాథే, నమో నమశ్రీ త్రిపురాభిధానే, నమో నమో భండ మహాసురగ్రే, నమోస్తు కామేశ్వరి వామకేసి. ఓ జగన్మాత, జగదేకనాథ, శ్రీ త్రిపుర అని పేరు కలిగినటువంటి నీకు నమస్కారం. త్రిపురములు అంటే సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమము అని మూడు రకములైనటువంటి ఆత్మలు ఉన్నాయి మన శరీరంలో. అంటే ఒక అమ్మవారి కథ గురించి చెబుతున్నప్పుడు ఊరికి అందరూ యుద్ధము గొడవ ఇది మాత్రమే అర్థం చేసుకుంటారు కొంతమంది. వీళ్లను సూక్ష్మజ్ఞానం కలిగిన వాళ్ళు అన్నారు. సూక్ష్మతర జ్ఞానం అంటే ఈ కథలో, ఈ యుద్ధంలో కానీ ఈ స్తోత్రంలో కానీ అంతరార్థం ఉన్నది, శరీరంలో కూడా దీనికి సంబంధించిన విశేషం ఉన్నది. ఈ బయట చెప్పే యుద్ధం మన మనస్సులో జరుగుతుంది. భండాసురుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. జగన్మాత అంటే మనలో ఉండేటటువంటి తపశ్శక్తే ఈ లోపల ఉండేటటువంటి రాక్షస సంహారాన్ని, దుష్ట సంహారం చేస్తుంది అని తెలుసుకోవడం సూక్ష్మతరం. సూక్ష్మతమం అంటే ఈ రాక్షసుని జయించినటువంటి మహాశక్తిని నిరంతరము తల యొక్క పైభాగంలో అంటే సహస్రార కమల భాగంలో దర్శించగలగడం సూక్ష్మతమ జ్ఞానం. ఈ మూడింటిని కలిపి త్రిపురములు అన్నారు. ఆ జగన్మాత ఈ మూడు ప్రసాదిస్తుంది కనుక ఆవిడ శ్రీ త్రిపురాభిధాన అన్నారు. అటువంటి ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి సమస్త దేవతలకు చింతామణేహే చింతిత దానదక్షే చింతే చిరాకార తరంగమాలి అన్నారు. చింతామణి అని స్వర్గలోకంలో ఒక మణి ఉన్నది. ఆ ఏ వస్తువుని కోరితే ఆ వస్తువుని ప్రసాదిస్తుంది అని. లోక సుఖములను మాత్రమే ప్రసాదించగలదు చింతామణి. కానీ జగన్మాతను కనుక స్తోత్రం చేస్తే ఈ ఇహలోక సుఖాలతో పాటు ఇటువంటి ఐహికములైన జన్మలు రాకుండా శాశ్వతమైన కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అత్యద్భుతమైన శక్తి ఈ జగన్మాత యొక్క ఈ స్తోత్రరాజములో ఉన్నదట. క్రోడాననే పాలిత సైన్య చక్రే క్రోడీకృత శేష భయే నమస్తే మృద్రేశ్వరీ చర్చిత రాజతంత్రే ముదా ప్రియే దేవి నమో నమస్తే. అమ్మవారు వారాహి అనే పేరుతో క్రోడ రూపాన్ని ధరిస్తుంది. క్రోడానన వరాహ రూపం, ఆ ముఖానికి వరాహం అన్నమాట. అలాంటి రూపంతో భక్తులను అనుగ్రహించేటటువంటి జగన్మాత నీకు ముద్రేశ్వరి అని ప్రత్యేకంగా పేరు పెట్టారు. అమ్మవారికి దశముద్ర సమారాధ్య అన్నారు, అంటే 10 రకాల ముద్రలు ఉన్నాయట. ఈ 10 రకాల ముద్రలతోటి అమ్మని కనుక అర్చించినట్టయితే తొందరగా ప్రసన్నురాలవుతుంది అని ప్రత్యేక కార్యక్రమ సమయాల్లో ఈ దశముద్రలతో ఆరాధిస్తారు. ఆ దశముద్రలే దశ అవతారాలుగా పరిణామం చెందాయట. అదే మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనహ అనేటటువంటి ఈ 10 ముద్రలు వేస్తే పూజ చేసినప్పుడు వేస్తారు. ఇలా మత్స్యముద్ర, అలాగే కూర్మ ముద్ర, వరాహముద్ర ఇలాంటివి వేస్తూ ఉంటాం. ఈ 10 ముద్రలతోటి ఆరాధించేటటువంటి జనులను అనుగ్రహించే తల్లి జగన్మాత. ఆవిడని ఏమన్నారంటే ఇంకా దివ్య ఔషధాద్యే నగరేఖ రూపే దివ్యే దినాధీశ సహస్రకాంతే. అమ్మ దివ్యమైన ఔషధం అట. అనేక రకాల రోగాలు ఉన్నాయి కదా మనకి, పుట్టిన దగ్గర అన్ని రోగాలే. అన్నిటికంటే వీటిలో ఆశ అనే రోగం పెద్ద రోగం. ఇది ఈ రోగం చాలా భయంకరమైంది. ఆఖరికి దేవుడి దగ్గర కూడా ఆశ మళ్ళీ మనకి ఒక పుస్తకం వస్తే 10 పుస్తకాలు ఎగబడిపోయేవాడు దంపదించేయడం. ఈ ఆశల్లో రకరకాలైనటువంటి ఆశాపాశములు అనే రోగములను కూడా తెంచేటటువంటి దివ్య ఔషధ రూపేణవట. అందుకని ఏమన్నారు దివ్య ఔషధ అన్నారు అమ్మని. తర్వాత అన్నిటికీ ఆజ్యస్వరూపిణ ఆవిడ. షడంగదేవి పరివార కృష్ణే. 6 దేవతలు ఆ చుట్టూ ఉంటారట. ఆ షడంగ దేవతల చేత ఆరాధింపబడుతూ ఉంటుంది జగన్మాత. అటువంటి జగన్మాత నీకు నమస్కారం. ఆత్మా నమ విభ్రతి విభ్రమాట్యే శుభ్రాశ్రయే శుభ్రపదే నమస్తే. ఇంకా జగన్మాతను ఏమన్నారు అంటే ఆత్మస్వరూపంలో ఉండేటటువంటి శక్తిని, అంటే ఆది పరాశక్తిని బయటకు తీసుకొచ్చేటటువంటి జగన్మాత అన్నారు. అంటే బయట ఒక విగ్రహాన్నో దేవుణ్ణో చూస్తే కానీ మనకి నిష్ట కుదరదు చాలా కాలం. కొత్తల్లో ఏంటంటే మనిషికి బాహ్యంగా దైవం యొక్క ఒక రూపం చూస్తేనే జపం చేయాలని కోరిక కలుగుతుంది, దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రూపం కనిపించదో మనస్సు చెదురుతూ ఉంటుంది. ఇది ప్రాథమిక స్థితి. కొంతకాలం పోయిన తర్వాత ఆ ఎదురుగుండా ఉండేటటువంటి విగ్రహం కానీ లేక రూపం కానీ హృదయంలో సాక్షాత్కరింపచేయటం, అదిగో అది అమ్మవారి యొక్క శక్తి అట. జగన్మాతను ఆరాధించినట్టయితే ఆవిడ ఏమవుతుంది, బయట రూపంతోనే ఉంటుంది, హృదయస్థ లోపల కూడా ఉంటుందన్నమాట. హృదయస్థానంలో ఆ జగన్మాత ఉంటుంది. అంతేనా, లోకస్య సవిత్రిపాహి, లోకమునకు సవిత్రి అన్నారు ఆవిడ్ని. అంటే ప్రాణమును ప్రదానం చేసేది, ప్రాణశక్తిని ప్రసాదించే తల్లి. అటువంటి తల్లికి నమస్కారం. వందే వసిన్యాధిక వాగ్విభూతే వర్ధిష్ణు చక్రద్యుతి వాఘవాహే బలాహక శ్యామక చేవచోక్తే వరప్రదే సుందరి పాహి విశ్వం బిందు స్థితే బిందు కలైక రూపే బిందువాత్మికే బ్రహ్మిత చిత్ప్రకాశే బృహత్కచో భోజ విలోలహారే బృహత్ ప్రభావే లలితే నమస్తే. ఓ జగన్మాత, నువ్వు శ్రీచక్రం అనేదానికి మధ్యలో చిన్న బిందు ఉంటుంది, ఆ బిందు స్వరూపిణివి. బిందువుని ఆత్మగా చేసుకుని ప్రత్యక్షం అవుతావు. శరీరం అనే శ్రీచక్రంలో ఇక్కడ ఉండే బిందువుని ఆశ్చర్యంగా చేసుకుంటావు. అలా చేసుకునేటటువంటి దానివి కాబట్టి నిన్ను బిందు స్వరూపిణి, బిందువాత్మిక అని పిలుస్తూ ఉంటారు. బిందు కళాస్వరూపిణివి నువ్వు. ఈ బిందువు నాద నామ రూప అని 3 రకాలుగా ఉంటూ ఉంటుంది. అంటే ఓంకారంలో మధ్యలో ఉండే బిందువే ఇది, అంతకంటే ఏం లేదు. ఇది మనుషులకు కొంతమందికి రూపంతో దర్శనమిస్తుంది, కొంతమందికి అనుభూతి రూపంలో దర్శనమిస్తుంది. ఒక్కొక్కడికి కళ్ళు మూసుకుంటే వాళ్ళు చల్లు మందండి రాపలేదు తెలియని ఆనందం కలిగిందండి అంటాం. ఈ అనుభూతులు ఆ బిందు స్వరూపిణివి. ఒక్కొక్కడికి కళలో కానీ లేకపోతే జపంలో కానీ దివ్యమైన విగ్రహ దర్శనం కింద కలుగుతుంది. మరికొంతమందికి నాదం వినపడుతుంది, అంటే ఒక రకమైన దివ్యమైనటువంటి సంగీతంతో వినపడుతుంది. ఈ 3 స్వరూపాలు కూడా అమ్మవారి యొక్క బిందు స్వరూపాలు. ఇటువంటి జగన్మాత నీకు నమస్కారం. అమ్మా, ఇంతకాలం మేము అనాథులం అయిపోయాం ఈ భండాసురుడి వల్ల, దిక్కులేని వాళ్ళు అయ్యాం. నువ్వు మాకు దిక్కయ్యావు, వీళ్ళని సర్వనాశనం చేసావు. ఓ కామేశ్వర మహేశ్వరి నీకు నమస్కారం. ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించమనగానే జగన్మాత మేఘ గంభీర స్వరంతో, దేవతలారా ఎప్పుడు లోకంలో పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది, దానికి కార్యం కారణం అనేది ఉండదట. దానంతట అదే సృష్టి యొక్క రహస్యం ఏంటంటే పరిణామం జరుగుతూ ఉండడం. ఈ భండాసుడు కూడా ఆ పరిణామంలో భాగం. ఈ సృష్టి అంతా మా యొక్క క్రీడ కాబట్టి, ఇవి ఎందుకు ఆవిర్భవించింది, ఎందుకు ఇలా నడుస్తూ ఉన్నది, ఎందుకు ఇలా పతనం అవుతూ ఉన్నది, ఎందుకు ఇందులో కొంతమంది ధర్మాచరణం కొంతమంది అధర్మాచరణం చేస్తారనే మేమాంస దోరికి వెళ్లకుండా ఆ సృష్టిని అనుభవించడం తప్ప మరొకటి చేయరాదు. మన శరీరాన్ని ఎవడో కోసుకుని చూసుకోడు తనంతట తాను, అలాగే భగవత్ స్వరూపాన్ని కూడా కోసి చూడవలసినటువంటి అవసరం లా. ఆ సృష్టి యొక్క క్రమాన్ని నడిచి వెళ్ళండి. మీకు కష్టకాలం అనే కాకుండా నిరంతరము నన్ను జపం చేసుకుంటూ ఉండండి, ధ్యానం చేసుకోండి, సుఖం కలుగుతుంది అని ఆశీర్వదిస్తే, అప్పుడు గొల్లును ఏడుస్తూ అక్కడికి ఒక ఆవిడ అడుగు పెట్టిందిట. ఆవిడెవరు, సాక్షాత్తు మన్మధుని భార్య రతీదేవి. ఏడుస్తూ వచ్చింది, జగన్మాత పాదాల మీద పడింది. ఆవిడ చూపించి దేవతలు అన్నారట, ఇయం రతిహి భర్తృవియోగ కింద వైధవ్యమత్యంతమపవ్యమాప పునస్తదుత్పాదిక మంచగాంతో భవిష్యతి శ్రీలలితే సనాథ. అమ్మా జగన్మాత, ఈ రతీదేవి ఇవాళ దిక్కు లేకుండా భర్త లేకుండా ఇలా పడి ఉన్నది, ఎందుకని? అతి పవిత్రమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయడం కోసం ఈ రతీవల్లభుడు మన్మధుడు శివుడి తపస్సును భగ్నం చేయడానికి వెళ్ళి బాణం విడిచిపెట్టాడు, పుష్ప బాణం, తద్వారా భస్మమైపోయాడు. లోక కళ్యాణం కోసం బయలుదేరిన తన భర్త బద్ధమైతే ఈవిడ చాలా దుఃఖిస్తున్నది. ఈవిడిని నువ్వే అనుగ్రహించు, నీ కరుణా కటాక్షం ఉంటే ఈ తిరిగి తన భర్తను పొంది. అమ్మా ఇక్కడ వచ్చినప్పుడు కూడా కబుర్లు చెప్పుకోవడం మానలేరు, మన ఇంటి వాసన విడిచిపెట్టేద్దాం కాసేపు. ఇక్కడ కొంతమందికి విషయ వ్యాసక్తులు, ఈ విషయ వ్యాసంలో ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టవట, ఆర్య స్వర్గానికి వెళ్ళినా విడిచిపెట్టవట. ఎలాగంటే ధర్మరాజు అంతటి వాడు చాలా గొప్పవాడు, శరీరం విడిచిపెట్టిన తర్వాత బొందితో శరీరానికి వెళ్ళాడు ఆయన, అక్కడ మిగతా వాళ్ళందరూ శరీరం విడిచిపెట్టాడతారు. ఈ బొందితో స్వర్గానికి వెళ్ళాడట. వెళ్ళగానే మొట్టమొదటి దుర్యోధనుడు దర్శనమయ్యింది, ఒళ్ళు మండిపోయింది, చీ అంతలకే తిప్పుకున్నట్ట. ఆయన ఈ భూలోకంలో ఉండే శరీరానికి ఒక దిక్కుమాల లక్షణం ఉంది, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ ఇంటి లక్షణము లేకపోతే ఈ గొడవలు విడిచిపెట్టదు, నువ్వు కూడా ఈ బొందితో కైలాస స్వర్గానికి వచ్చావు కనుక పాత లక్షణం విడిచిపెట్టలేదు, ఈ పక్కన ఒక కొండ ఉంది అందులో స్నానం చేసిరా అన్నారట. స్నానం చేశాక అప్పటికి ఆయన దివ్య రూపాన్ని ధరించేట, మానవ లక్షణాన్ని విడిచిపెట్టాట. ఈ మానవ శరీరం ఉంది, మందేం తప్పురా, ఈ శరీరం ఇచ్చిన వాడి తప్పు అనమాట. అంచేతను ఈ రతీదేవి భర్త లేక చాలా బాధపడుతూ ఉన్నది, ఆవిడ అనుగ్రహించు. ఎప్పటికో కృష్ణావతారంలో మాత్రం పుడతాట భర్త, ఈలోపు భర్త లేకుండా చాలా బాధపడుతూ మా దగ్గర మొరపెట్టుకున్నది. జగన్మాత నువ్వే అనుగ్రహించాలి అనగానే జగన్మాత చిరునవ్వు నవ్వింది. ఓ రతి, నన్ను దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరు వ్యర్థంగా పోరు, నా నామస్మరణం చేసినా, నా కథలు విన్నా, నన్ను దర్శించినా ఇవి ఏ జీవికి ఎప్పటికీ వ్యర్థములు కావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా దర్శనం చేసుకున్నావు, నీ భర్తను పొందుతావు. కాకపోతే ద్వాపరం వచ్చేదాకా నీ భర్త నీకు తప్ప ఇంకెవ్వరికీ కనపడకుండా ఉండేలా ఇస్తా, నీకొక్కడికే రూపంతో దర్శనమిస్తాడు, మిగతా వాళ్ళకి కనపడ్డు. ద్వాపర యుగంలో కృష్ణుడికి రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుత్రుడే జన్మిస్తాడు. అప్పటి నుంచి లోకానికి కూడా రూపదర్శనం ఇస్తాడు ఆయన. అనంతవరకు నువ్వు నీ ఒక్కదానివి చూసుకుంటూ ఆనందపడు అని చెప్పేసి ఒక్కసారి, తాం రతిం దర్శయామాసుర్ మలినాం స్వాకకర్షితాం సా పర్యశ్రుముఖి కేర్ణ కుంతలా ధూలి దూసరా ననామ జగదంబాం వై వైధవ్య వ్యక్తభూషణ అథ తద్దర్శనోత్పన్న కారుణ్యా పరమేశ్వరి తతః కటాక్షాదుత్పన్న స్వయమాన ముఖాంబుజక. ఒక్కసారి జగన్మాత ఏం చేసిందట, రతీదేవి నీ దగ్గరికి పిలిచిందిట. పాపం అప్పటికి ఎంతో కాలం నుంచి భర్త పోయాక సరైన ఆలనా పాలన లేదు, సరైన స్నానం చేయాల, జుట్టు ముడి చిక్కు తీసుకోవడం లేదు, పరమ దుఃఖానికి భాజనమైపోయి గొల్లును గోలపెడుతూ నిరంతరం కంటి వెంబడి నీళ్లు కారుస్తూ భర్త యొక్క దర్శనం కోసం కలవరిస్తూ ఉన్నది. అటువంటి ఆవిడని చూచి ఒక్కసారి మూడవ కన్ను తెరిచిందిట. పరమేశ్వరుడు మూడవ కన్నుతో ఏం చేశాడు, మన్మధుని భస్మం చేశాడు. మళ్ళీ ఈవిడు కూడా మూడవ కన్నే తెరిచిందిట శివుడి కేసు చూసి. వెంటనే ఆ అద్భుతమైన ఒక రూపం అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఎవరైనా సాక్షాత్తు మన్మధుడు మళ్ళీ పుట్టుకొచ్చాడు. ఎలాగున్నాడు వాడు, పూర్వదేహ తతిగ రుచి మన్మథో మదమేదురహ, పూర్వదేహం కంటే కూడా తగదగా మెరిసిపోతూ ఉన్న అత్యద్భుతమైన కొత్త దేహంతో వచ్చాట. ఇంతకు పూర్వం దేహం ఎందుకు పనికిరాదు, అంత అద్భుతమైన దేహం పుట్టుకొచ్చిందిట. మంచి బలశాలయ్యాట్టి పట్టు, ద్విభుజ రెండు భుజాలు ఉన్నాయట ఆయన గారికి. సర్వభూషాఢ్య అనేక రకాల అక్కడ పెట్టండి మా మధ్యలో ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి కదా సేపు అది నేనది సర్వభూషాఢ్య అన్ని రకాలైనటువంటి ఆభరణాలు కూడా ధరించి ఉన్నాయట. తర్వాత పుష్పేషు చేతిలో పుష్పబాణములు ధరించాట, పుష్పకారముఖ పుష్పధనుస్సు ధరించాట చేతిలో. ఆనందయన్ కటాక్షేణ పూర్వజన్మ ప్రియామ్రతీం ఆనందంతో చూశాడు, ఎంతో కాలం నుంచి తన కోసం విలపిస్తున్న రతీదేవిని దగ్గరికి తీసుకున్నాడు. అప్పుడు జగన్మాత కేసు తీశాడు, ఈ జగన్మాత అనుగ్రహించింది పరమేశ్వరుడి చేతిలో భస్మం అయిపోయిన నాకు తిరిగి రూపాన్ని ప్రసాదించింది అని గ్రహించాట. రెండు చేతులు జోడించి అమ్మవారి పాదాల మీద తల పెట్టి ఇలా అన్నట్ట, శ్యామలే శ్రాపయిత్వైనాం వస్త్రకాంచ అద్విభూషణై, ఓ శ్యామలా స్వరూపిణి, ఓ లలితాపరాభట్టారిక జగన్మాత, ఇంత పూర్వం ఎవరి మనస్సు నేను పాడు చేయగలననే అహంకారంతో కన్ను మిన్ను కనుక పరమేశ్వరుడి మీద పుష్పబాణ ప్రయోగం చేసి భస్మం అయిపోయిన నాకు నీ అనుగ్రహం వల్ల తిరిగి జన్మ లభించింది, ఇది నా భాగ్యం, నన్ను అనుగ్రహించు. అంతేకాదు ఈ లోకంలో ఉండే వాళ్ళెవరు నా వల్ల పీడితులై ప్రేరేపితులై పాప కార్యక్రమాలు చేయకుండా ఉండేలా చెయ్యి అనగానే జగన్మాత కృప చూపించి వాళ్ళిద్దరికీ మళ్ళీ పాణిగ్రహణం చేయించిందిట. ఇదివరకు చేసిన పెళ్లి పెళ్లి కాదు, ఇప్పుడు నిజమైన పెళ్లిని అయినా శాశ్వతంగా ఉండండి అందిట. అప్పుడు బ్రహ్మాది దేవతలు తల్లికి నమస్కారం చేసి, అమ్మా నీ యొక్క భండాసుర వధ మన్మధుణ్ణి మదనుణ్ణి తిరిగి సృష్టించినటువంటి కథ విన్నటువంటి వాళ్లకు కొన్ని ఫలితాలు కలగజెయ్యి అని ప్రత్యేకంగా కొన్ని ఫలితాలు చెప్పారు. అదేమిటంటే పతిరాంధకస్యాత్, కొంతమందికి చెవుడు ఉంటుంది బాబు, ఎంత చెవుడు అంటే వెనకాత లారీవాడు మీదకొచ్చేవాడు భయో భయో అని వాయిస్తూనే వీడు కలవడు వీడు, ఎందుకంటే వినపడదు కనుక. అలాగే మరికొంతమందికి మరికొన్ని ఇబ్బందులు. అయితే ఒక్కొక్కప్పుడు ఈ చెవుడు కొంతమందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడంటే ఈ గందరగోళాలు చేస్తున్నప్పుడు చెవుడు చాలా ఉపయోగపడుతుంది. ఒక ఆయన ఉండేవాడు భువనపల్లిలో, ఓ నల్లవాడు సుందరకాండ చెప్పించారు, చాలా గొప్పవాడు, పుప్పాల యామసుందర వెంకటరమణ గారు యేసుబాబు గారు అనేవారు ఆయన. ఆయన గారు సుందరకాండ చెప్పించిన తర్వాత రెండోసారి మళ్ళీ ఒక నల్లవాడు భాగవతం చెప్పించారు. నేను వెళ్ళి, అయ్యా నేను బీఈడి చదువుకుందాం అనుకుంటున్నానండి, దానికి 5000 కట్టాలి. అప్పట్లో ఇది 1987-88 కాలంలో చెప్తాను, 88లో అనుకుంటా, 88లో. ఆ రోజుల్లో సుందరకాండకి నల్లవాళ్ళు చెప్పిస్తూ 2000 ఇచ్చారు, అప్పట్లో అది టాప్ మోస్ట్ అమౌంట్ కింద లెక్క మా ఊళ్ళో. అంచేత రెండోసారి భాగవతానికి 5000 ఇప్పించండి బాబు, నాకు పరీక్షకు వెళ్ళాలన్న. అదేంటండి మేస్టారు, ఒకేసారి 10000 ఉంటే ఎక్కడ ఇచ్చుకుంటాను, ఈసారికి 5000 సర్దుకోండి అన్నాడు ఆయన. నేను అడిగింది 5000, ఆయన ఒకేసారి 2000 నుంచి 10000 పెంచేస్తే ఎలా సర్దుకుంటాను చెప్పండి, ఈసారికి 5000 తీసుకోండి అన్నాడు. అలాంటి చెవుడు అందరికీ ఉండాలి అంతేగాని. కాబట్టి పదిరాంధక శాత్, కొన్ని రకాలైన చెవుళ్ళు తొలగిస్తారట ఇబ్బంది కలిగించేవి. తర్వాత అంధక గుడ్డితనం చాలా బాధాకరమైనటువంటిది, ఇటువంటి వాళ్ళ యొక్క గుడ్డితనాన్ని కూడా జగన్మాత యొక్క కథ జరుగుతుంది. ఇక మోకస్య, మోక అంటే మోగతనం అన్నమాట, మోగవాడికి కూడా వస్తుంది. విచిత్రం ఏంటంటే తణుకులో సుస్పష్టంగా చూసినటువంటిది. ఈ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో అమ్మవారి యొక్క ఈ ఘట్టాన్ని ఒక ఇంట్లో పారాయణం చేయడం జరిగింది. 9 రోజులు పారాయణం చేసుకున్నటువంటి అతను మోగాడు, చదువుకున్నాడు మోగవాడు. 9వ రోజు పూర్తయింది, భండాసుర వధ అయిన తర్వాత దేవతల స్తోత్రాన్ని చదువుతున్నాడు, చెమట్లు పట్టేసి నోట్లో మాట వచ్చేసింది, మొత్తం స్తోత్రం చేసేశాడు. కావాలంటే రేపు రామకోట్లో అతన్ని పరిచయం చేస్తా పట్టుకొచ్చి. అటువంటి విచిత్రమైనది. మరి అద్భుతమైనటువంటి మహామహిములతో ఉండే జగన్మాత, నీ కథాఘట్టం చదివే వాళ్ళందరినీ అనుగ్రహించు అని చెప్పగానే జగన్మాత వాళ్ళందరికేసి చూసి, తథేతి అలాగే, ఈ రకములైన పనులన్నీ అందరికీ జరుగుగాక ఫలితములు. అంతేకాదు నా యొక్క కథ పునఃస్థాండవశ్రమం ప్రాపం చంద్రమౌళేర్ జిగేషయ, ఎక్కడైతే మన్మధుడు భస్మమైపోయాడో ఆ మన్మధుడు భస్మమైన దగ్గర నుంచి భండాసురుడి వద వరకు ఉండే ఘట్టాన్ని అత్యద్భుతమైన సంజీవన ఔషధము అంటారట. దీన్ని సంజీవని ఔషధం అంటే చచ్చిన వాళ్ళని బతికించడం లాంటిది అని అర్థం అనమాట. చచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ఏదో మనం చచ్చిపోయిన వాళ్ళు లేకపోతుంది కదా, అక్కడ అర్థం మనలో తచ్చుబడి ఉన్నటువంటి అనేక జన్మల దరిద్రపు దోషాలన్నిటిని తొలగించి మనుషుల్లో నూతన చైతన్యం కలిగిస్తుంది. వాడికి పునర్జన్మ వచ్చినట్టే, ఇంత పూర్వం దోషాలు తొలగించుకుంటే వాడు పునర్జన్మ పొందినటువంటి అటువంటి సంజీవన ఔషధి అన్నారు ఈ జగన్మాత భండాసుర వధ వరకు చేసినటువంటి ఘట్టాన్ని. ఈ ఘట్టాన్ని ఎప్పుడైనా సరే జప్తికి తెచ్చుకుంటే చాలట, అస్తవాడు చదవగలిగే వినే అదృష్టం అందరికీ కలగకపోవచ్చు. ఫలానా అప్పుడు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఘట్టం అని ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే విన్నదానిని ఆనందం చెందుతాటి వాడు, వాడు నందిన బ్రహ్మానంద మామూలు అందం ఆనందం కదట. కాకపోతే మనలో కొంతమంది ఏంటంటే చాలా దంచేసేటండి ఆయన ఉపన్యాసం కానీ ఏం చెప్పాడో అర్థం కావడం లేదండి అంటారు బయటకి. అలా కాకుండా శ్రద్ధాశక్తులతో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుకు తెచ్చుకోమన్నారు. ఈ విధంగా అయిన తర్వాత అగస్త్య మహర్షి హయగ్రీవుడికి తిరిగి ఇలా అన్నాడు. మహానుభావ, నీ దివ్యమైనటువంటి జగన్మాత యొక్క కథాఘట్టాన్ని శ్రద్ధాశక్తులతో విన్నాను, చాలా బాగుంది. దేవి పరమ పవిత్రమైన ప్రశాంతమైన రూపదర్శనంతో లోకాన్ని ఆనందం చేసింది. ఆ అమ్మవారికి ఏ మంత్రాలు ఉన్నాయి, ఏ మంత్రములతో జగన్మాతను ఆరాధిస్తే మంచిది, అసలు అమ్మవారి యొక్క పూజలు చేసే విధానం ఏమిటి, దీని గురించి అనేక రకాల సందేహాలు మమ్మల్ని పట్టి పీడుస్తున్నాయి. ఇదానీం శ్రోతుమిచ్చామి తస్య మంత్రస్య సాధనం, అమ్మని తొందరగా అనుగ్రహం పొందేటటువంటి మంత్ర సాధనం ఏమిటి. తన్మంత్రాణం లక్షణంచ సర్వమేతన్ నివేదయ, ఆ అమ్మ యొక్క మంత్ర లక్షణాలు ఏమిటి, ఇవన్నీ నాకు దయచేసి పూర్తిగా వివరించు అనగానే హయగ్రీవుడిలా అన్నట్ట, నాయన చాలా అద్భుతమైన విషయం నువ్వు అడిగావు, ఇటువంటి విషయం చెబుతున్నప్పుడు ఏకాగ్ర చిత్తుడై పూర్తిగా మనస్సుని ఇక్కడ అదుపులో పెట్టుకుని వింటే కానీ అర్థం కావు, కనుక విను. సర్వేభ్యోపి పదార్థేభ్య శాబ్దం వస్తు మహత్తరం, ఈ లోకంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి, ఇంకా ఏవేవో ఉన్నాయి. ఈ పదార్థాలన్నింటిలోకి ఈ భౌతికంగా కనబడే పదార్థాల కంటే వాక్కు శక్తి ఉన్నదే శబ్దం, ఇది చాలా గొప్ప పదార్థం అట. కోట్లు చెయ్యలేని పని ఒక్క శబ్దం చేస్తుంది, అందుకే నోర వీపుకి తేకన్నారు. ఈ నోటితోటే మనం కొంతమంది గౌరవం తెచ్చుకుంటున్నాం, కొంతమంది లేనిపోయినటువంటి రోగాలు తెచ్చుకుంటున్నాం. భగవంతుడు ఏదిచ్చినా ఇవ్వకపోయినా వచనే కాదరిద్రత అన్నట్ట. అంటే మగవాడిని చేసేటందుకు వాడి దురదృష్టం అలాగే ఉన్నది, వాక్కు ఉన్నటువంటి వాడు ఏమున్నా లేకపోయినా ఉన్న వాక్కును వినియోగించుకోవాలి. కొంతమంది ఎప్పుడు మాట్లాడి కఠినంగానే మాట్లాడతారు వాళ్ళు, ఏమయ్యాను అన్నట్టే వాడతారు, ఇక నోట్లో నుంచి చక్కగా ప్రీతిపూర్వకమైన వాక్కులు ఉంటాం, వాటి కఠినమైన వాక్కులే. అలా కాకుండా ప్రియవాక్య ప్రధానైన సర్వే వశ్యంతి జంతవ, ప్రియమైనటువంటి వాక్కుల వల్ల సమస్త ప్రాణులు కూడా ఆనందాన్ని చెందుతాయి, లొంగిపోతాయి, కుక్కలను కూడా లొంగ తీసుకోవచ్చు. అదే సరైన వాక్కు లేకపోతే ఎవరైనా వ్యతిరేకం అవుతారు. కాబట్టి అన్నిట్లోకి గొప్ప శక్తి దేనికున్నదనమాట, శబ్దం వస్తు మహత్తరం, శబ్దము మాట అనే వస్తువు చాలా గొప్పది. అటువంటి మహత్తరమైన శబ్దాల్లో మళ్ళీ గొప్పది ఏమిటంటే వేదరాశిర్మహాముని, వేదములు ఈ శబ్దాలలో కల్లా చాలా గొప్పవాట. శబ్దాలు చాలా ఉన్నాయి, మరి దిక్మాలిన కథలు ఉన్నాయి, అర్ధరాత్రి 12 గంటలు ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, ఇవన్నీ మరి మహత్తరమైనవా, అబ్బెబ్బెబ్బే కావు. వీటిల్లో మహత్తరమైనవి ఏమిటి, వేదరాశి అన్నాడు, వేదములు చాలా గొప్పవయం. సర్వేభ్యోభి వేదేభ్యో వేదమంత్రాహ మహత్తరాహ, ఇన్ని వేదాలు 4 వేదాలు ఉన్నప్పటికీ అన్నీ చదవక్కర్లా, మంత్రములు ఉన్నాయి మళ్ళీ వేద మంత్రాలు, అవి గొప్పది. వేదములలో కూడా మిగతావి చదవక్కర్లా, వేద మంత్రములు చదివితే చాలు క్లుప్తంగా. వేద మంత్రములలో కూడా సర్వేభ్యో వేద మంత్రాభ్యో విష్ణు మంత్రాహ మహత్తరాహ, వేద మంత్రాలన్నిటిలోకి గొప్పవి విష్ణు మంత్రములు చాలా గొప్పది. విష్ణు మంత్రములు తో క్రోడీకరింపబడగా వచ్చినటువంటివే అమ్మవారి మంత్రాలు. అంటే ఇందులో చమత్కారం అనమాట, అది ఉత్తమమైన మంత్రాలు ఏంటంటే వేద మంత్రాలు. ఆ వేద మంత్రాలు మళ్ళీ విష్ణు మంత్రాలు గొప్పది. విష్ణు మంత్రములలో ఉండేటటువంటి కొన్ని బీజాక్షముల యొక్క సారము కలిస్తే జగన్మాత యొక్క మంత్రమైంది. కాబట్టి చిట్ట చివరికి క్లైమాక్స్ ఉత్తమోత్తమైనవి జగన్మాత యొక్క దివ్య మంత్రములు. అటువంటి మంత్రములు హ్రాదిస్తు లోపాముద్రా సాత్ కామరాజస్తు కాదిక, హ్రాది విద్య, కాది విద్య అని 2 రకాల ప్రధానమైన విద్యలు ఉన్నాయి అమ్మవారివి. హర అంటే హ్రీంకారంతో కూడినవి. మనం పంచదశి అనే మహామంత్రం గురించి ఒకప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. ఇందులో చిత్త చివరక్షం హ్రీం అని వస్తూ ఉంటుంది 3 సార్లు కూడా. ఈ హ్రీంకారాన్ని హ్రాది విద్య అన్నారు, అలాగే క్లీంకారాన్ని కాది విద్య అన్నారు. కామరాజ బీజము అనగా ఇందులో ఈ క్లీంకారం అన్నమాట. తర్వాత 3వది అత్యద్భుతమైన మంత్రం మరొకటి ఉన్నది ఈ రెండింటికి, వాగ్భవకూటము అయంకారం. అంటే ఐం అనే బీజము వాగ్భవకూటము వాక్కుని ప్రసాదిస్తుంది, అది ప్రతివాడికి గొప్ప పాండిత్యాన్ని ప్రసాదించేది అదనమాట. క్లీంకారం అనేది కామరాజ బీజం, ఏది కోరుకుంటే సరే దాన్ని నువ్వు పొందగలుగుతావు దాని జపం ద్వారా. ఇక హ్రీంకారం అనేటటువంటి బీజం ఏదైతే ఉన్నదో ఈ హ్రీంకార బీజం గొప్ప శక్తిని, కొంతమంది పని మొదలు పెడతారు అది అంత తేలిగ్గా అయ్యే పని కాకపోయినా నిమిషాల మీద వాళ్ళు ఆ పని చేయగలుగుతారు, ఇదన్నమాట శక్తి అక్కడి నుంచి వస్తూ ఉంటుందన్నమాట శక్తి బీజం. ఈ 3 బీజములు ఉత్తమోత్తమైన అమ్మవారికి, అందులో కూడా హ్రీంకారం అనేటటువంటిది హంసస్వరూపంగా అమ్మవారికి వర్ణించారు, అహంకారాన్ని పరమహంసస్వరూపంగా వర్ణించారు. ఈ 2 కూడా ఎలాగెలాగ మనం జపం చెయ్యాలి. ఈ బీజాక్షములు అమ్మవారికి జపించడానికి మనకు మూడు బీజాక్షలు ఉత్తమమైనవి చెప్పారు, ఐం క్లీం హ్రీం అనేటటువంటి. ఈ మూడింటిని ఎలా జపించాలి అంటే చెబుతున్నాడు, శ్రద్ధగా విను. ప్రాతరుత్య శిరసి స్మృత్వ కమల ఉజ్జలం. తెల్లవారు లేచి లేవగానే ఒక్కసారి ఏం చేయాలంటే శిరస్సు భాగం మీద ఇలా చెయ్యి ఆంచకుండా పై భాగంలో పెట్టుకోవాలి. లేచి లేవగానే ఈ పైన సహస్రార కమలం ఉన్నది, ఇలా పైన ఈ ఎత్తు దూరంలో పెట్టుకోవాలి, కొంచెం ఎత్తులో. అలాగని ఆకాశం ఎక్కడో పెట్టుకోవాలి కాదు, కొద్ది దూరంలో ఎత్తులో పెట్టుకోవాలి. పెట్టుకుని, అమ్మా జగన్మాత నీ అనుగ్రహం ఈ పూట నాకు కావాలని భావించుకుంటూ అప్పుడు లేవమన్నారు. అలా లేచినటువంటి వాడికి ఆ పూట అపశకునాలు దర్శనం ఇవ్వమాట. అందుకని ఆ కమలాన్ని, సహస్రార కమలాన్ని తలుచుకుంటూ లేమన్నారు. లేచిన తర్వాత మొట్టమొదట గురువు గారికి ధ్యానం చేసుకోవాలి. మనం ఏ గురువు ద్వారా అయితే మంత్రాన్ని ఉపదేశం పొందామో వాడిని ఒక్కసారి తలుచుకోవాలి. తత్ర శ్రీమద్గురుం ధ్యాత్వా ప్రసన్నం కరుణామయం. ఎందుకంటే మంత్రాన్ని ఇచ్చేటటువంటి వాడు గొప్ప గురువు, వాణ్ణి తలుచుకుంటే మంత్రం ప్రసన్నమవుతుంది అన్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళాలి, కాలకృత్యాదులు తీసేసుకోవాలి. కాలకృత్యాదులు అయిన తర్వాత ఒళ్ళంతా దివ్యమైనటువంటి భస్మాన్ని పురుముకోవాలి. స్నానం పూర్తయిన తర్వాత భస్మంతో పురుకోవాలి. ఇక్కడ మూడు రకాలు చెప్పాడు స్నానం చేయడానికి కూడా. యథో ఉష్ణోదకేనాపి, ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్ళు శీతాకాలాల్లోనూ వాటిల్లోనూ కూడా ఉష్ణోదకంతో స్నానం చేయొచ్చు, వేడి నీళ్లతో స్నానం చేయొచ్చు. ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళు, మనకి తన్నీళ్లు చేసినా పడుతుంది అనుకున్నటువంటి వాళ్ళు, వీలుంటే నదీ జలం, లేకపోతే కనీసం పాతాళ జలం. మైత్రి చెప్పండి సార్. తర్వాత
మైత్రి గత 30 రోజులుగా బ్రహ్మాండ పురాణాన్ని బ్రహ్మాండంగా శ్రీ పద్మాకర శాస్త్రి గారు చెప్తున్నారు. మీరందరూ అత్యంత శ్రద్ధగా వింటున్నారని చెప్పి కూడా విన్నాను. నాకు మాత్రం అవకాశం కార్యక్రమంని పెట్టించాను తప్ప పూర్తిగా టైంని మేము స్పెండ్ చేయలేకపోయాం. కాకపోతే క్యాసెట్ చేసి ఇక్కడ రికార్డ్ చేసి మేము ఇంటికాడ వింటున్నాం మా వీలున్న టైంలో. అదే మాకు ధన్యం అనుకున్నాం. ఆ అంబికాదల దేవల్ల, మా నాన్నగారి ఆశీస్సుల వల్ల, ఆలపాటి రామచంద్రరావు ఆశీస్సుల వల్ల మేము ఈ కార్యక్రమాన్ని మొత్తం 18 పురాణాలు కూడా చేపించాలని కుతూహలంతో ఉన్నాం. సంవత్సరానికి 2 భాగాలు పురాణాలు, 2 పురాణాలు చెప్పించాలని కుతూహలంతో ఉన్నాం. తప్పకుండా చెప్పిస్తాం. ఆ అంబికా తల్లి మాకు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క, మన అందరి యొక్క దైవభక్తిని, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలని, భగవంతుని యొక్క ఆశీర్వాదాలను మనకు అందరికీ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఎప్పుడు పెట్టినా కూడా మీరందరూ విచ్చేసి విని తరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనం అనుకున్న కార్యక్రమాన్ని ప్రభాకర్ శాస్త్రి గారు పట్టుదలగా అత్యంత శ్రద్ధగా అని చెప్తున్నారు. ఆయనకి సహకరిస్తూ మీరందరూ ఆయనకి అవకాశాన్ని కల్పిస్తూ, అంటే ఏ విధంగా చెప్పాలో తన్మయత్వం చెందుతూ ఆయన యొక్క ఉపోద్ఘాతంతో చెప్తున్న సంఘటనల్ని కనివితేరా మనం వినేటట్టుగా, శ్రవణానందంగా వినేటట్టుగా ఆయనకి సరైన ఉత్సాహాన్ని మనం కలగజేయాలి. ఆయనకి భగవంతుడు ఆయుర్రాగేశ్వరాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇవాళ ఆఖరి రోజు కదా, ఆఖరి రోజు చాలా సంతోషం. ఆ యొక్క భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకందరికీ కలగాలి, దీవెనలు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం నిర్గమిస్తాం.
మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం ఒకసారి ఏమని అంటే, ఇక్కడ 18 పురాణాలు చెప్పించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పం అంబికావారికి కలగడం, దానికి కార్యం కారణం అని రెండు ఉంటాయి. కారణం వారయ్యారు, మరి చెప్పించాలని సంకల్పం ఉన్నా చెప్పేందుకు కార్యం కూడా కావాలి కనుక ఇక్కడ కార్యరూపం ధరించడానికి అమ్మవారు నన్ను ఇక్కడికి పంపించింది. 93లో ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే 96లో వారితో పరిచయం కలగటం, కిందటి సంవత్సరం 40 రోజులు శ్రీమద్ దేవీ భాగవతం పరిపూర్ణంగా చెప్పడం, మళ్ళీ తర్వాత రామకోట్లో మళ్ళీ వారి యొక్క స్పాన్సరింగ్లోనే భవిష్యత్ పురాణం చెప్పడం జరిగింది. ఈసారి మరింత ఆశ్చర్యకరంగా బ్రహ్మాండ పురాణం కూడా జరిగింది. ఈ బ్రహ్మాండ పురాణం మిమ్మల్ని అందరినీ ఉర్రూతులుగించింది అన్నాను. ఇదిగో మీరే లోపలికి కాస్త ఖాళీ చేసి అడుగు పెట్టడానికి నాకే కష్టం అవడమే సుఖం. ఎందుకంటే విచిత్రం చెబుతా సరదాగా. ప్రారంభంలో ఇక్కడ కార్యక్రమం బ్రహ్మాండ పురాణం ఇలా 18 పురాణాలు చెప్పించాలనుకుంటున్నాం, ఈసారి బ్రహ్మాండ పురాణం చెప్పిస్తున్నాం అని చెప్పేసి కృష్ణ గారు టీవీ సుబ్బారావు గారికి వాళ్ళకి ఫోన్ చేశారు ఇక్కడ వారు చెప్పించాలని. కొత్త పురాణం అండి, ప్రజలు ఏమైనా వస్తారా అన్నారు సుబ్బారావు గారు. ప్రజలకు ఏమైనా వెంటనే అంబికా గారు వెంటనే సమాధానం అన్నారంటే, సో వద్దామండి మరి దైవానుగ్రహం, వాళ్ళకి వినగలిగితే వాళ్ళ అదృష్టం, ఒకవేళ లేకపోతే పద్మాగర్ గారు మీరు చేయవలసిన పని ఒకటి ఉంది అన్నారు నన్ను ఆ రోజే. మీరు స్వామివారు ఇద్దరు గుర్తుని చెప్పేసుకోవాలి, నాకు మాత్రం 30 క్యాసెట్లు అయిపోవాలి అన్నారు, చెప్పేస్తారన్నారు. ఓ నాకు అలవాటేలండి. ఇంచేదంటే 1986లో మొదటిసారి టీటీడీ వాళ్ళు తిరుపతి దేవస్థానంలో ఉపన్యాసం చెప్పించారు. తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రాలు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళడం చాలా అదృష్టం అని మీరు అనుకుంటారు, అది అదృష్టం కాదు. ఎందుకంటే ఇదిగో నిన్న పుస్తకాలకి మేస్టార్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎంత గందరగోళం జరిగిందో, అంతకంటే ఎక్కువ గందరగోళం అక్కడ ఉంటుంది. ఆ కాసేపు ఎవళ్ళ దారిని వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తోచేస్తూ ఉంటారు, మైకు వాడిని కొట్టేస్తూ ఉంటారు. ఒకళ్ళు వాచెత్తం 3 సార్లు పొడిస్తే కుర్చీ తిరగబడిపోయింది అక్కడ. నాకు చాలా యాతన పడ్డా, అక్కడ ఎవరూ వినరు, ఒక్కడు ఉండడు. ఈడు ఒక రికార్డింగ్ రూమ్ లాంటి రూమ్ అనమాట అది, అక్కడ కూర్చుంటారు అందరూ వీడిని చూసి వెర్రిమోహన్ చూసినట్టుగా చూసిపోతూ ఉంటారు. ఏదో పెద్ద గొప్పగా పిచ్చాడు రా వీడు చెప్పుకుపోతున్నాడని. కాకపోతే విచిత్రం ఏంటంటే మొత్తం మెట్ల వరకు కిందకి వినపడతాయి ఆ గంట అది. కాబట్టి నేనేమనుకున్నానంటే మా స్వామి నేను విన్నాం అనుకున్నా, నేను ఒక్కడే అలా కూర్చుని గొడుక్కుంటున్నట్టుగా నేను చెప్పుకోవడం ఆయన విన్నాం. తీరా చూశాక క్యాసెట్ వస్తే అసలు 1000 మంది జనాభా ఉన్న దానికంటే బాగా వచ్చింది క్యాసెట్. ఏమిటంటే ఇది ఆ తమ్మత్తుల్లో ఎవళ్ళు పట్టించుకొని కళ్ళు మూసుకు చెప్పుకుపోతూ ఉంటాం, అది అలా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్కొక్కప్పుడు రాకపోయినా నిరుత్సాహంగా చెందకుండా 18 పురాణాలు మీరు చెప్పాలి అనే ఆ సంకల్పం చేయడం. రాఘవేంద్రరావు గారు, చంటిబాబు గారు వీళ్ళందరూ అన్నారు ఎంతో మంది ఐశ్వర్యవంతులు ఉండవచ్చు కానీ ఇలా 18 పురాణాలు చెప్పించాలనే కోరిక పుట్టడమే అసలు చాలా ఆశ్చర్యకరం. పుట్టినందుకు చెప్పేవాడు దొరకడం మరింత ఆశ్చర్యకరం. ఈ రెండూ కూడి స్థలం కూడి వినే భక్తులు కూడా ఇక్కడ చేరడం మరింత ఆశ్చర్యం. ఇవన్నీ ఆ జగదంబ యొక్క సంకల్పం. అందుకే అంబికాదేవి యొక్క దివ్యమైనటువంటి పూజా మహాత్మ్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ప్రత్యేకంగా అమ్మ వాళ్ళని నిరంతరం అనుగ్రహిస్తుంది. ఇలాగా ఈ 18 పురాణాలు మీరు వారి ద్వారా చక్కగా చేసుకుంటూ ఈసారి మనకి ప్రారంభం నుంచి అసలు అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా వచ్చేసారు, అదేంటి ఆశ్చర్యం. కిందసారి లాగే టీవీలో చెప్పించక్కర్లేకుండా వచ్చారు. ఇలాగే మిగతా పురాణాలు కూడా వినండి. ప్రత్యేకంగా జగన్మాత అనుగ్రహం వారికి కలగాలని కోరుతున్నా, మీ అందరికీ కూడా కలగాలని కోరుతున్నాను, మీతో పాటు చెప్పినందుకు నాకు కూడా కలగాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇంతకీ అమ్మవారికి 3 రకాల బీజాలు చెప్పాం. జగన్మాతని ప్రార్థించడానికి ఏం బీజాలు? ఐం అంటే వాగ్భవకూటము, వాక్కుని ప్రసాదించే అద్భుతమైన బీజం. క్లీం కామరాజ బీజము, నువ్వు ఏది కోరుకుంటే సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని తీర్చగలిగే శక్తి. హ్రీం అనేటటువంటిది శారీరక మానసికమైన పనులు చేయడానికి తగిన శక్త్యం. ఈ 3 ఆ బీజాల్లో ఉన్నాయి. వీటిని ఎలా జపించాలి అమ్మవారి సన్నిధానంలో అంటే, తెల్లవారుజాము లేవాలి. ఎప్పుడైనా సరే 4 గంటలు దాటిన తర్వాత వీటిని ప్రారంభించడం చాలా భాగ్యం అన్నమాట. మరీ 4 గంటలలోపు ప్రారంభిస్తే అది బ్రాహ్మీ ముహూర్తం కాదు, ఇంకా కొంతమంది అసురులు ఉంటారు. నందుడు అనేవాడు అమ్మవారి గురించి జపం చేయడానికి వెళ్ళాడు, కృష్ణుడి తండ్రి యశోదా భర్త. ఆయన వెళ్ళి 3 గంటలకు సమయానికి యమునా నదిలో మునిగాడు. వెంటనే వరుణుడు భట్టుడు వాడి కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుపోయాడు. అప్పుడు కృష్ణుడు ఏమైపోయాడు తండ్రి అని గ్రహించి వరుణ లోకానికి వెళ్ళాట. వరుణుడు పాదాల మీద పడి, మహానుభావ నన్ను క్షమించు, మీ నాన్నగారిని తెలియక నా భట్టుడు పట్టుకొచ్చాడన్నట్ట. అప్పుడు ఆ భట్టుడు వచ్చి, స్వామి మీ తండ్రి అవ్వచ్చు మీరవ్వచ్చు, మీరు ఒక నియమాన్ని పెట్టారు, ఏమనంటే 3.5 గంటలు దాటితే గానీ నదిలో స్నానం చేయడానికి హక్కు లేదు మానవులకి 12 దాటాక. ఆ సమయంలో మీ నాన్నగారు స్నానం చేశారు కదా అని ఆయన వదిలేస్తే ఆయనకో రూలు ఇంకోళ్ళకో రూలు ఉండదుగా, కాబట్టి పట్టుకొచ్చేసానన్నట్ట. ఆ సేవకుండి కృష్ణుడు అనుగ్రహించాడు. అందువల్ల నదులలో స్నానము 4 గంటల నుంచి దాచేయాలి, 12 గంటలు దాటాక ఆపేయాలి, అది శాస్త్రం. కాబట్టి 4 గంటలు దాటిన తర్వాత స్నానం చేయొచ్చు. చేసేటప్పుడు కూడా కొంతమందికి శక్తి ఉండదు శారీరకమైనది. అలాంటి శక్తి లేనటువంటి వాళ్ళని ఏమని చెప్పాడు అంటే, ఉష్ణోదకేనాపిచ శుద్ధేన ఉష్ణేన వారిన, శుద్ధమైనటువంటి నీరులో అంటే మున్సిపాలిటీ నీళ్ళు కాకుండా కాస్త మంచి నీళ్ళలో కాచుకుని స్నానం చేయమన్నారు. ఆ శుద్ధమైన ఉష్ణోదకం చెయ్యాలి. చేసిన తర్వాత జపానికి కూర్చోవచ్చు. ఇక శక్తి ఉన్నటువంటి వాళ్ళు చన్నీళ్ళు ఏ రకమైనటువంటి నీళ్ళలో అయినా చేయొచ్చు. ఆపో నిసర్గత పోతాహ కిమ్ అన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పారండి, ఒక్కొక్క తోట స్నానం చేయడానికి మురికి నీరు తప్పే ఉండదు, అతి భయంకరంగా ఉంటుంది. అటువంటిప్పుడు మరి స్నానం చేస్తే కానీ వీడు పూజ చేయకూడదని మనసులో ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆపహ నిసర్గత పోత, అక్కడికి వెళ్ళి ఈ నీరు గంగాజలంతో సమానం, నేను జపం చేసుకోవడానికి ఇదే దిక్కు అనుకుంటే అది నిజంగా గంగాజలమే అవుతుందట. అంత అద్భుతమైన శక్తి ఉంటుందట. శంకరాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ అమ్మవారి కామాక్షి ఆలయానికి బయలుదేరాడు. దారిలో స్నానం చేయడానికి ఎక్కడ లేవు, తమిళనాడు అంతా చెరువులు ఎక్కువ, ఆ చెరువులు ఎండిపోయినాయట. ఒక చోట పందులు పొరలాడుతున్న గుంట కనపడింది, ఇంకేం కనపడలా. వెంటనే ఇదే గంగ అనుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి స్నానం చేస్తే అది నిజంగా గంగ కింద అయిపోయిందిట. అంచేత ఎంత అపవిత్రమైన జలమైనప్పటికీ కూడా ఈ పవిత్రమైన గంగగా భావించి స్నానం చేయొచ్చు. ఎప్పుడు? తప్పనిసరి పరిస్థితుల్లో. అసలు నీరు దొరకకపోతే కింద ఉండే మట్టిని నుదుట విభూతిగా పెట్టుకుని జపం చేసేయచ్చు. ఇక జపం చేసేటటువంటి వాళ్ళు కూర్చోవాలి, ముందుగా ఆసనం మీద కూర్చోవాలి. ఆసన శుద్ధి లేకపోతే మనిషికి సిద్ధి ఉండదు. ఆసనాన్ని ఉత్తమము మధ్యమము అధమము అన్నారు. అంటే ఏంటంటే, చర్మములు ఉన్నాయే జింక మొదలైనటువంటి వాటి చర్మములు, వీటిని ఉత్తమములు అన్నారు. ఆ తర్వాత దర్భ మొదలైనటువంటి వాటిని మధ్యమములు అన్నారు. ఏమీ లేకుండా పీటలు వేసుకు కూర్చోవటం అధమం. అంటే మొత్తం ఏదో ఒక ఆసనం మాత్రం వేసుకు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఊర్ధపుండ్రం త్రిపుండ్రం వా పట్టవర్ధనమేవవా, వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి కొంతమంది ఊర్ధపుండ్రం, కొంతమంది మూడు విభూతి రేఖలు, ఆ లేకపోతే మరి కొంతమంది కేవలం బొట్టు మాత్రమైనా కుంకుమ ధారణైనా చెయ్యాలి. చేసిన తర్వాత 2 చేతులు జోడించి, ఓ జగదంబ ఆచమనం చేసి పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాను, నిర్విఘ్నంగా ఇది చెయ్యని ఒకసారి సంకల్పం చేసి తర్వాత ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నామాలతోటే ఆచమనం చేయాలి, అది అందరికీ తెలుసున్నది. ఆ తరువాత తథా అర్ఘ్యభావత్ ఏవత్ వా లలితాయై త్రిరర్ఘ్యకం, ఎప్పుడైనా సరే సంకల్పం చెప్పాక ఏదో ఫలానా రోజు ఇవాళ పాఠ్యమ్యాం తథో శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేష విశిష్టాయామనే సంకల్పం చెప్పిన తర్వాత ఆ ఏ మంత్రం చేయాలనుకుంటున్నారు మీరు, ఐమనే బీజం చేయాలనుకుంటున్నారా, క్లీం చేయాలనుకుంటున్నారా, లేకపోతే హ్రీం చేయాలనుకుంటున్నారో, ఆ బీజాన్ని ఉచ్చరించి ఈ బీజం చేస్తున్నాము. ఆ తరువాత 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని శ్రీ లలితాదేవి అర్పణ వస్తు, శ్రీ లలితాదేవి అర్పణ వస్తు అని ఒకసారి లలితాదేవికి త్రిరర్ఘ్యకం 3 అర్ఘ్యం ఇవ్వాలట. అలా తర్పణ ఇచ్చిన తర్వాత సూర్యుడికి కూడా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జపం మొదలు పెట్టుకోవచ్చు. జపం అనేది కేవలం ఈ బీజాక్షములు 3 చేయాలని కాదు, అమ్మవారి యొక్క నామాలు లక్షలున్నాయి, వీటిల్లో మీకు ఇష్టమైనటువంటిది, ఒక్కొక్కడికి దుర్గానామం, ఒక్కొక్కడికి చండీనామం, ఒక్కొక్కడికి కాళి, కొంతమందికి లలిత, ఇలా ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని చెప్పించమన్నారు. వీటిల్లో మరొక స్పెషల్ చెప్పారు, కొంతమందికి తీరని బాధలు పట్టుకుంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయట మనస్సులో, ఇతరులకు చెప్పుకోలేని బాధలు. ఇలాంటి వాళ్ళు 41 రోజులు మండల దీక్ష అంటే ఎప్పుడు 40 అయ్యాక 41వ రోజు కూడా చెయ్యాలి, అది నియమం. 41వ రోజు అయిన తర్వాతే ఆ తీయాలి. ఇలా మండల దీక్షగా అమ్మవారి యొక్క ఒక దివ్యనామాన్ని ఈ 3 బీజాక్షములతో చెప్పించమన్నారు. 40 రోజుల్లోనూ కలిపి 100 జపం చేస్తే అటువంటి వాళ్ళు దివ్యమైన సిద్ధిని పొందుతారు. ఎలా కూర్చుని చెయ్యాలి? అక్షమాలాం సమాదాయ, జపం చేసేటప్పుడు చేతులు జపమాల పుచ్చుకోవాలి. అక్షమాల అంటే జపమాల, అది పుచ్చుకోమన్నారు. ఈ జపమాల ఎటువంటిది అంటే స్ఫటికములు కానీ రుద్రాక్షలు కానీ తులసి పూసలు కానీ అయి ఉండాలి, వీటితో జపం చెయ్యి. ఆ తరువాత ఇంకేం చేస్తావు అంటే, దివ్యం బహిరంతరత శుచి, స్నానం చేసి శుచి అవ్వడమే కాదు మనస్సుని కూడా శుచిని చేసుకోవాలి.
మనస్సులో ఉండే లక్షణాలు కానీ లేకపోతే ఏవైనా రకరకాలైనటువంటి ఆలోచనలు కాసేపు అదుపులో పెట్టుకోవాలి. కొంతమందికి ఒక 100 జపం చేసిన తర్వాత అబ్బా మనస్సు చెదురుతుంది లేదా కాళ్ళు రగుతాయి, లేచి కూర్చుని మళ్ళీ 3 సార్లు నీళ్లు మాత్రం నోట్లోకి తీసుకుంటే చాలు, బీజాక్షములతో అస్తమాటు సంకల్పం చెప్పక్కర్లా, మళ్ళీ కూర్చుని జపం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక విషయం చెప్పాడు, ఉదంగ్ముఖ ప్రాంగ్ముఖోవా జపేత్ సింహాసనేశ్వరి. అసలు ఏ దేవుడి యొక్క అర్చన చేసినా తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ఉత్తమం, అందున అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిది ఉదంగ్ముఖ, ఉత్తర దిక్కు ముఖ్యమైనదట. అమ్మను ఆరాధించే వాళ్ళు ఎవరైనా శ్రేష్టమైన దిక్కు ఉత్తరం, లేదా అది కాని పక్షంలో తూర్పు, ఈ రెండింటిలో మాత్రమే కూర్చోవాలి తప్ప మరొక దిక్కుగా జగన్మాత అర్చన పనికిరాదు. అందుకని ఏమని చెప్పాడు సుస్పష్టంగా, ఉదంగ్ముఖ ఉత్తరం దిక్కులో కూర్చుని కానీ ప్రాంగ్ముఖ తూర్పు దిక్కున కానీ జపేత్ సింహాసనేశ్వరి, ఆ సింహాసన మీద కూర్చుని ఉండేటటువంటి జగన్మాతని అర్చించాలి. అలా అర్చించినటువంటి వాడు సంకల్ప పోషణ, తాను సంకల్పించుకున్నటువంటి దాంట్లో తప్పనిసరిగా సిద్ధి పొందుతాడు. అంతేనా, ఇంకా ఒక విశేషమైనటువంటి విషయం చెప్పాడు, ఏమిటంటే జగన్మాతకి 4 రకములైనటువంటి ద్రవ్యములు అర్పించమన్నాడు. అవి ఏమేమిటి అంటే, నివేదన స్థానంలో తీపి వస్తువులు ప్రసాదించి, ఈ 40 రోజులు దీక్షగా నువ్వు అమ్మవారికి అర్చన చేయాలి అనుకుంటే అందులో ప్రధానమైన వస్తువు కేవలం తీపి మాత్రమే ఉండాలి. అంతేగాని ఆ పడంగా మనకు ఇష్టం కదా అని చెప్పేసి మిరపకాయ బజ్జీలు, మైసూరు బజ్జీలు, అరటికాయ బజ్జీలు పెట్టకూడదు. కొంతమంది వాళ్ళకి ఏం ఇష్టం అయితే అది పెడుతూ ఉంటారు, మరి కొంతమంది కాఫీ కూడా లేవగానే పెడుతూ ఉంటారు, అమ్మవారికి కూడా బెడ్ కాఫీ అలవాటు చేసేసి. అలాంటివి మనం చేయక్కర్లేకుండా ఏం చేయమన్నారు, తీపి పదార్థం చెయ్యలేని వాడు పటికి వెళ్ళం ముక్కైనా పెట్టమన్నారు. పాయసం మొదలైనటువంటి తీపి పదార్థం నివేదన, అది 1వ పదార్థం. 2వది లక్షత్రపయ జాపేన సర్వాన్ వశీతేన్ రూపాన్. లక్షనామములు చేస్తున్నావు కనుక ఆ లక్షనామములు జరిగేటప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా, అంటే జపం చేయడానికి ఎప్పుడు ప్రారంభించావు అప్పటి నుంచి చివరి వరకు కూడా ధూపం ఆగకుండా చూసుకోవాలి, అగరత్తులు వెలిగిస్తూ చూసుకోవాలి. ఈ లక్ష జపం అయ్యేదాకా, ఉదాహరణకి ఇప్పుడు 108 చేస్తున్నాం, 10 నిమిషాలు పట్టింది, అక్కడ అగరత్తులు వెలిగించాం, ఆ శక్తి లేనటువంటి వాళ్ళు ఒక్క పుల్లైనా వెలిగించుకోమన్నారు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు కట్ల కట్ల వెలిగించుకోవచ్చు కనీసం. కానీ అంచేత జపం చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటామంటే, మేము కూడా చంటిబాబు గారి ఇంట్లో అప్పుడు భాగవత సప్తాహం చేసేటప్పుడు చంటిబాబు గారిని అక్కడ కూర్చోబెట్టేయటం, పారాయణ జరిగేంతసేపు అయిపోతూ ఉంటే చివరికి వచ్చేసరికి బాబు గారు రావడం అక్కడ వెలిగించడం, అలాగనమాట ఎవరో ఒకళ్ళు ఆ పనికి పెట్టేవాళ్ళం. కాబట్టి ఏం చెప్పారు, మొదటిది తీపి నివేదన, 2వది జపం అయ్యేదాకా ధూపం వెలిగించడం, 3వది జగన్మాతకి చిట్ట చివరిలో పుష్పాన్ని సమర్పించాలి, పూర్తి అయిపోయిన తర్వాత జపం చేసిన తర్వాత ఒక దివ్యమైన పుష్పం తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి, ఆఖరిది 4వది హారతిని ఇవ్వాలి తప్పనిసరిగా. పూజ ఈ జపం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం ఏదో ఒక దివ్యమైన కీర్తనతో ఇవ్వాలి. వాచా వాచస్పతి సమశ్రియా శ్రీపతి సనాభక. ఎవడైతే ఈ విధముగా జగన్మాతను మండల దీక్షతో అర్చిస్తాడో అటువంటి వాడు వాచస్పతి సమహ సాక్షాత్తు బృహస్పతితో సమానుడవుతాడు, తర్వాత వాచా సమహ సరస్వతితో సమానుడవుతాడట, ఐశ్వర్యములో శ్రియా శ్రీపతి సనాభ, డబ్బుల్లో సాక్షాత్తు లక్ష్మీ వల్లభుడవుతాడట, అంతకంటే గొప్పవాడైపోతాడనమాట. అంతేనా, బలే మరుత్సమానహ బలంలో వాయుతో సమానుడవుతాడట, వాయువు చాలా గొప్ప బలశాలి అని పేరు, వాయువు ఎంత బలం గలవాడో వీడంత బలవంతుడవుతాడు ఇచ్చేది చేసినటువంటి వాడు. తర్వాత శ్యా స్థిరత్వే హిమవానివ, స్థిర బుద్ధిలో హిమవంతుని యొక్క లక్షణాలు వస్తాయి, హిమవంతునికి స్థిరమైన లక్షణం ఉంది, కదలడా పర్వతం కదులుతుందా కదలదు, అలాగే మనకు కూడా స్థిరంగా కూర్చుని జపం చేసే శక్తి ఈ జగన్మాత ప్రసాదిస్తుంది. మందాకిని పూరసమా మధురా తస్య భారతి నతస్య విదితం కించిత్ సర్వశాస్త్రేషు కుంభజ. నాయన మరొక ప్రత్యేకమైన విషయం చెబుతున్నాను విను, ఓ కుంభ సంభవ అగస్త్య మహర్షి. ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే సరస్వతి వీణమీటినట్టే వాళ్ళ యొక్క ప్రభావానికి లోనై ఎంతోమంది ఉత్కంఠతతో వినాలనుకుంటారట. జగన్మాత కరుణ కలిగిన వాడు గొంతిప్పితే మంత్రముగ్ధులై ప్రజానీకం అది వింటారు, వినడమే కాదు వీక్షమాణ ముహుర్ముహు మాటిమాటికి అటువంటి వ్యక్తితో స్నేహం కలిగితే బాగుండు, వాడిని చూస్తే బాగుండు అనుకుంటారు. అతడు కోరినటువంటి కోరికలకి ఎప్పుడూ వెనక్కి వెళ్ళడం అనేవి ఉండదట. కులం జాతించ శీలంచ లజ్జాంచ పరివారకం. వాడికి యొక్క కులము శీలము మతము మొదలైన వాటితో అసలు సంబంధమే ఉండదు, వాడంత ఉత్తమోత్తముడైపోతాడు ఎవడు జగన్మాతను ఇలా నిరంతరం అర్చిస్తూ ఉంటాడో. అర్చించడానికి మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన. ఈ మాసములోనే చెయ్యాలి, ఈ నెలలోనే వినాలి, ఈ నెలలోనే ఈ రోజున అనే నియమం లేదు. సదాశివం ఎల్లప్పుడూ చెయ్యొచ్చు. తం సేవంతే సమస్తానాం విద్యానామపి పంక్తయ. ఎంతెందుకు, విద్యా స్వరూపుడు వాడు కాబట్టి విద్యాధిదేవత అయిన సరస్వతీదేవి ఆ ఎంట నిరంతరం తాండవం వాడుతుంది. ఎప్పుడైతే ఈ సరస్వతీదేవి తాండవం ఆడుతూ ఉంటుందో అటువంటి వాడి ఎంట లక్ష్మీదేవి తనంతట తానే వస్తూ ఉంటుంది. మామూలుగా అయితే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదంటారు, కానీ జగన్మాత అనుగ్రహంతో సరస్వతిని పొందినటువంటి వాడెంట లక్ష్మీదేవి కూడా తాండవం ఇస్తుంది. చాలా కాలం క్రితం విషయం. ఒకప్పుడు దేవశర్మ అని పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. ఇతను వాచ అనేటటువంటి ఒక భార్యాదేవితో కొంతకాలం ఉన్న తర్వాత హఠాత్తుగా అకాల మరణం పొందాడు ఈ దేవశర్మ అనేవాడు. మరణం పొందినసరికి ఈ భార్యకి పొత్తిగా 18 సంవత్సరాలు, 2 ఏళ్ల కొడుకున్నట్ట. ఈ 2 ఏళ్ల పుత్రకుడిని చూసుకుంటూ ఆవిడ చాలా దుఃఖంతో కాలక్షేపం చేసింది. కొడుక్కి విద్యాభ్యాసం చేయించడం కోసం చాలా కష్టాలు పడిందట. కానీ వాడికి ఎక్కడ చూసినా రామశబ్దం కూడా వచ్చింది కాదు, అక్షరం ఒక్క కూడా రాలేదు వాడికి. దాంతో మానసికంగా చాలా బెంగపెట్టుకుందిట. వీడికి అక్షరాభ్యాసం చేద్దామంటే కుదరడంలా, అల్లు దాటి రావడంలా, శబ్దాల్లో చాలా తేలిక రామశబ్దం రావడం లేదు వీడికి. పోనీ కనీసం ఏదైనా పౌరోహిత్యం చేసి బతుకుతాడు అనుకుంటే వీడికి సంకల్పం చెప్పడం రాదు. మా వాక్కు దోషం, నారాయణ శబ్దాన్ని నారాయణ అంటట వీడు, నారాయణ అని దీర్ఘం అనలేడు అనమాట. అది కూడా దురదృష్టం, దీర్ఘము పలకదు. ఇటువంటి వాడిని చూచి ప్రజలు అసహ్యించుకున్నారు, ఇంటికి పిలవడం లేదు. చూచి దేవతానాంచ పూజ్యత్వమస్య ప్రోక్తం కటోద్భవ, దేవతల యొక్క పూజకి పనికిరానటువంటి వాడిని వ్యక్తిగా గుర్తించడం మానేశారు. చూసి చాలా బాధపడ్డాట వీడు. ఇక ఆ ఊరిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి చాలా దూర ప్రాంతంలో, అదిగో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి బీహార్ అనేటటువంటి చోట ఉన్నది పాటలీపుత్రం, దాన్నే పాట్నా అంటున్నాం, బీహార్ రాజధాని. పాటలీపుత్రం చాలా పవిత్రమైనటువంటి నగరం ఆ రోజులు. ఆ పాటలీపుత్ర ప్రదేశానికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చుని కామాక్షి త్రివిధాత్రాతు ప్రస్తుత లలితేశ్వరి మహాత్రిపుర సౌందర్య మూర్తిస్తేజోభివృంభిత. కామాక్షి, లలిత, ప్రస్తుత, విధాత్ర, మహాత్రిపుర సుందరి అనే పేర్లు జపిస్తూ కళ్ళు మూసుకున్నట్ట. కళ్ళు మూసుకుని ఈ నామాలు జపిస్తున్నాడు, మహాత్రిపుర సుందరి, కామాక్షి, లలిత, పరమేశ్వరి. ఆయనకు ఎదురుగుండా ఒక తేజోమయమైన మూర్తిట. ఎలా ఉన్నది ఆ మూర్తి? మట్టితో తయారు చేశాడు, అందంగా మట్టితో అమ్మవారి యొక్క పటం చేశాడు. అమ్మవారు ఉన్నది మట్టితో తయారు చేశాడు, దండలు మెళ్ళలో వేశాడు అమ్మవారి యొక్క విగ్రహానికి. ఎదురుగుండా కూర్చున్నాడు, జపిస్తున్నాడు. ఇతనికి ఏమిటో తెలియదు. అది కూర్చుని ఆ జపం అంతా విన్నాడు. విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయన కళ్ళు విప్పాట. ఎప్పుడైతే ఒకడొచ్చి ఇక్కడ కూర్చున్నాడో మిగతా వాళ్ళు వచ్చి కూడా జనాలందరూ ఈయన ఎందుకు కూర్చున్నాడని, వాడెందుకు కూర్చున్నాడని వీడు, మన వాడికి ఒక తెగులు ఉంది, వాళ్ళు వచ్చి కూర్చుంటే కానీ కొడు రారు. అలా అందరూ వచ్చి చక్కగా కూర్చున్నారు టరస్ పెట్టి. చివరికి ఈయన చుట్టూతో జనాలు చేరిపోయారు. అప్పుడు ఆయన, ఏమిటిది మహానుభావులు మీరంతా వచ్చారంటే, ఏం లేదండి ఈయన కూర్చున్నాడండి మేము కూర్చున్నామన్నారట. ఇతను అడిగారు నువ్వెందుకు వచ్చావని, మా ఇంట్లో అందరూ తిడుతున్నారండి, అక్షరం ఒక్క రాని వాడిని ఎందుకు పనికిరాని వాడిని మొహమ్మద్ ఉమ్ము కూడా వేస్తున్నారు, ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా అసహించుకున్న జన్మ ఎందుకని ఇక్కడికి వస్తూ ఉంటే మీరు ఏదో అమ్మవారి యొక్క పటం పెట్టుకున్నారు, నామం జపం చేస్తున్నారు, అది విని ఆకర్షితులమై ఇక్కడికి వచ్చాము అన్నట. అప్పుడు ఆయన నవ్వి, నీకేదో పూర్వజన్మ సుకృతం ఉన్నది, ఇప్పుడు నేను చేసేటటువంటిది లలితాదేవి యొక్క దివ్యమైన వాగ్భవ కూటము అనే విద్య, వాక్కుని ప్రసాదించే విద్యని ధ్యానం చేస్తున్నాను, అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి, నువ్వు సమయానికి వచ్చావు, ఈ తీర్థం తీసుకోమన్నట. ఆయన తీర్థం తీసుకున్నాడు. చిత్రం ఏంటంటే ఖడ్గమాలలో ఉండే ఆ కఠినమైన నామాలన్నీ పలకడం వచ్చేసింది నోటికి వాడికి తెలియకుండానే. పరికేస్తున్నాడు తెలియకుండా, ఈయన పలుకుతుంటే కూడా వినేసి పరికేస్తున్నాడు. ఆయన కూర్చోబెట్టాట కూడా, తస్యా మంత్రమితి ప్రోక్తం శ్రీచక్రం చక్రభూషణం. ఇది ఆయన, ఇది అమ్మవారి మంత్రం అనే మంత్రం వాడికి ఉపదేశించాట. రామశబ్దం పలకలేని వాడు అమ్మవారి యొక్క పంచదశీ మహామంత్రం పలికేటవాడు. శ్రీచక్రాన్ని అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆయన అర్చన చేస్తూ ఉంటే ఈయన కూడా సర్వపూజ్య ఆత్మయాప్రోక్త త్రిపుర పరదేవత, ఆయన చెప్పినటువంటి ఆయన చేత చెప్పబడిన ఆ త్రిపురాదేవిని పరాదేవతని కూడా వండి పూజించాట. అలాగా 9 రోజుల పాటు నవాహ పూజ అంటారు. పూజ పూర్తయిన తర్వాత 9 రోజులు అయ్యేసరికి పాశాంకుశ ధనుర్బాణ వేద వేదాంత విస్తమా పరిష్కృత చతుర్భుజ పవిత్రేస్మిన్ మహీ మండల మండన ధ్యాత్వా శ్రీమత్సింహాసనేశ్వరి. ఆ తొమ్మిదవ రోజు అమ్మవారి యొక్క ప్రార్థన పూర్తి అవ్వడంతో ఒక్కసారి ఆశ్చర్యకరమైన ఒక పెద్ద మెరుపు మెరిసిందట అక్కడ. ఆ మెరుపు మధ్యలో సింహాసనం మీద కూర్చొని 8 చేతులు 4 భుజములలోనేమో చక్రము ఖడ్గము ధనుస్సు పాశము ధరించింది. మిగతా 4 పరమ పవిత్రమైన తామర పుష్పాలు ధరించిందట. ధరించినటువంటి పరమేశ్వరి 1 కోటి సూర్యుల కాంతి మధ్యలో అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఆ జగన్మాత ముఖంలోంచి చల్లదనం కనపడుతూ ఉన్నదట. ముఖం చూస్తే ప్రసన్నంగా ఉండాలి, అంచేత ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉన్నది. చిరునవ్వు అనేకమైన వెన్నెలలు కురిపిస్తూ ఉన్నదట. అటువంటి మాతను చూచారు. అదిగో ఆమెను చూచి ఈ చదువురాని వాడు కామాక్షి అన్నట్టు ఒకసారి, అంటే కోరిన కోరికలు తీర్చే జగన్మాత, నీ చూపు చూస్తే తోలు వాడి కోరికలు తీరుతాయి. ఒక్కసారి ఆ జగన్మాత అనుగ్రహంతో మహాపండితుడయ్యాడు. పండితుడు అవడమా అవడమే కాకుండా పండిత జగన్నాథరాయలు అనే పేరుతో అద్భుతమైన గంగాళహరి అనే స్తోత్రం కూడా రాశాడు అతని తర్వాత. అంతటి ఉత్తముడయ్యాడు. ఇంకా హయగ్రీవుడు అత చెబుతూ, నాయన అమ్మవారి యొక్క వాక్కుల్లో మంత్రాల్లో ఇంత శక్తి ఉన్నది. రహస్యం సంప్రవృక్ష్యామి లోపాముద్రా ప్రతేశ్రును ఆద్య యాణుతరాస స్యాత్ చిత్పరాత్వాది కారణం అంతాఖ్యాతి తథాప్రోక్త స్వరూపాత్వచింతకై. ఆ జగన్మాత అన్నిటికీ సృష్టికి ప్రారంభురాలు, ఆద్య అణుతర చాలా సూక్ష్మమైనది ఆవిడ. అంత సూక్ష్మమైన శక్తి మన కంటికి కనిపించదు. అందుకే ఆ సూక్ష్మమైనటువంటి శక్తిని అనుభవించడం తప్ప రూపంలో చూడలేము గనుక భక్తులైనటువంటి దేవతలు ఆవిడకు ఒక రూపం కావాలి అని ప్రార్థించారు. ఆ వాళ్ళ కోసం చిదగ్గిన కొండ సంభూతయి కొండలోంచి ఆవిడ ఆవిర్భవించింది. ఆవిడ భూలోకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క చేట పిలువబడుతూ ఉన్నది. లలితా శైవ కామాక్షి కాంచ్యాం వ్యక్తి ఉపాగత. ఆ లలితాదేవియే కంచిలో, కాంచ్యాం అంటే కంచియందు, కామాక్షి అనే పేరుతో ఉన్నది. సరస్వతి రమాగౌర్యస్తామేవాద్యాం ఉపాసతి. అలాగే ఆవిడ కూడా శారదాదేవి అనే పేరుతో కాశ్మీరంలో ఉన్నది. గౌరీ అనే పేరుతో హిమవత్పర్వత ప్రాంగణంలో ఉన్నది. దుర్గా అనే పేరుతో ఇంద్రకీలాద్రి మీద ఉన్నది. అటువంటి జగన్మాత శ్రీదేవి దర్శనాయైవ తపస్తే పేసు దుష్కరం కాంచీక్షేత్రే పురాధాత సర్వలోక పితామహః. ఆ కాంచీక్షేత్ర పూర్వం బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. 5 తలలతో అహంకరించి నేను చాలా గొప్పవాడు అన్నట్ట. శివుడు 5వ తలకి ఆయన చిటికిన వెలుతో ఖండించేశాడు. అప్పుడు ఆ కుర్రి వచ్చి శివుని చేతికి అతుక్కుపోయింది. 5వ తల ఎప్పుడైతే పోయిందో బ్రహ్మదేవుడికి సృష్టి చేసే శక్తి పోయింది. అప్పుడు ఆయన కాంచీక్షేత్రం అని పిలువబడే ఆ క్షేత్రంలో వెళ్ళి ఘోరంగా జగన్మాత యొక్క దివ్య బీజములను జపించాడు. అమ్మవారు ప్రత్యక్షమై, నాయనా నీకు సృష్టి చేయగలిగేటటువంటి శక్తి వెళ్ళి ప్రసాదిస్తూ ఉన్నాను అన్నదట. అందుకే కాంచీక్షేత్రంలో చిన్నపిల్లలు తీసుకెడితే వాళ్ళు పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారట. అంచేత అటువంటి వాళ్ళకి మధ్యలో అకాల మృత్యువులు ఉండవు అని శాస్త్రం. బ్రహ్మదేవుడికి సృష్టి చేసే శక్తిని అక్కడ అమ్మవారు ప్రసాదించిందిట. ఇతని కోసం అక్కడ ప్రత్యక్షమైనటువంటి జగన్మాతని బ్రహ్మదేవుడు కామాక్షి అని పిలిస్తే, ఆ జగన్మాత సృష్టి చేసే శక్తి ఇస్తే బ్రహ్మన్నట్ట, అమ్మా భూలోకంలో ఈ ప్రదేశంలోకి వచ్చావు, నాకు గొప్ప శక్తిని ప్రసాదించావు, ఇక్కడ భక్తులను అనుగ్రహించడానికి ఉండిపోమ్మన్నట్ట. అప్పుడు ఆ జగన్మాత అక్కడ విగ్రహ రూపంలో వెలిసింది. స్వయంభూ అన్నారు అందుకే కామాక్షిని. ఆ కామాక్షీదేవిని బ్రహ్మదేవుడు స్వయంగా విశ్వకర్మ చేత మందిరాన్ని మొట్టమొదట నిర్మింపజేసి తన వేదమంత్రాలతో ప్రతిష్ఠ చేశాడు. అదిగో అది. తర్వాత బ్రహ్మ యొక్క శిరస్సు ఖండించిన బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడానికి శివుడు కూడా అక్కడికి వచ్చి ఏకాంబరేశ్వరుడు అనే పేరుతో అక్కడే వెలిసాట. అక్కడితో ఆగిందా, సాక్షాత్తు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికే వచ్చాట. విఖ్యాతం వైష్ణవం క్షేత్రం శివ సాన్నిధ్యకారకం. విష్ణుమూర్తి కూడా జగన్మాత ప్రార్థించి అక్కడ వెలిసాట. అందుకే వైష్ణవ శైవ శక్తి క్షేత్రాలు 3 కంచిలో ఉన్నాయి అని చెప్పారు. అది చాలా అద్భుతమైనటువంటిదట. జగన్మాత సాక్షాత్తు అక్కడే నిలుస్తూ ఉంటుంది. ఆ జగదంబని ఏమని ప్రార్థించాడో బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం చెబుతున్నా విను. బ్రహ్మోవాచ జయదేవి జగన్మాతర జయత్రిపుర సుందరి జయశ్రీనాథ సహజే జయశ్రీవత్ సర్వమంగళే జయశ్రీ కరుణారాసే జయ శృంగార నాయికే జయ జయేధిక సిద్ధేసి జయ యోగేంద్ర వందితే జయ జయ జగదంబ నిత్యరూపే జయ జయ సన్నుత లోక సౌఖ్యదాత్రి. జయ జయ హిమశైల కీర్తనీయే జయ జయ శంకర కామేత్రి జగజ్జన్మ స్థితి ధ్వంస అధిపానుగ్రహాన్ముహు యాకరోతి ససంకల్పాత్తస్యై దేవి నమో నమః. ఓ జగన్మాత, బ్రహ్మ విష్ణు శివాత్మిక నీకు నమస్కారం. ఎవరైతే సంకల్ప మాత్రం చేత సృష్టి చేయగలుగుతారో అటువంటి నీకు నమస్కారం. నమ నా ఆగమ ఇచ్చిన వేద ఇచ్చిన శాస్త్రీయ యోగిభి నువ్వు ఎలా దొరుకుతావు? వేదాలకు దొరకవు, మంత్రతంత్రాలకు దొరకవు, భక్తితో ఉండే వాళ్ళకి మాత్రం దొరుకుతావు. భక్తి మార్గాన్ని విడిచిపెట్టి మిగతా మార్గాల జోలికి వెళ్ళడం ఎటువంటిది అంటే, మంచి అద్భుతమైన ఓడని విడిచిపెట్టి సముద్రంలో చిరిగిపోయిన పగిలిపోయినటువంటి చిన్న పడవని పుచ్చుకోవడం వంటిదట. పరాశక్తిని పొందడానికి భక్తి ఓడట, మిగతా మార్గములు ఓటి పడవలట. కాబట్టి ఉత్తమమైన మార్గం కాబట్టి అమ్మా నీ అటువంటి మార్గాన్ని బాగా ప్రసాదించు. సహస్ర శిరష భోగేంద్ర ధరిత్రింతు యదాజ్ఞయ. భోగీంద్రుడు ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తున్నాడంటే అది పరిపూర్ణంగా నీ శక్తి. అంచేతి నిన్ను శ్రీ విద్యా స్వరూపిణి అన్నారు. అటువంటి నీకు నమస్కారం. దేశకాల పదార్థాత్మ యద్యద్వస్తు యథాతథ తత్తద్రూపేణయా భాతి తస్యై దేవ్యై నమో నమః. దేశకాల పదార్థముల రూపంతో మనిషికి, అంటే దేశకాల పదార్థములు అంటే ఆయా వేళలకు అనుకణం. పూర్వకాలంలో అందరూ హాయిగా పై వస్త్రాలు లేకుండా పంచెలు కట్టు తిరిగేవారు. ఈ కాలం మారింది కాబట్టి ఏ దేశమునందు ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ కాలం ఉన్నదో ఆ కాలమునకు అనుగుణంగా నేను జపం చేయొచ్చు. రైల్లో ప్రయాణం చేస్తున్నవాడు ఉన్నాడు, వాడు అప్పుడు మడిగట్టుకుని జపం చేస్తానండి స్నానం చేసి అంటే కుదరదు. లేచి లేవగానే లేచి ఆ అర్ఘ్యం ఇచ్చేయడానికి అందులో ఉన్న నీళ్ళు సరిపోతాయి, వాష్ బేసిన్లో నీళ్ళే సరిపోతాయి. అలాగే అర్చన చేసేయాలి, అర్చన మాత్రం మానకూడదు, అది నియమం అట. అలాగా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అశుచి అయినా చేయవచ్చు. ఇంకొక విషయం చెప్పారు, అమ్మవారి యొక్క దీక్ష ఇలా 40 రోజులు 10 రోజులు 9 రోజులు ప్రత్యేకంగా దీక్ష తీసుకుని చేయాలనుకున్నాం అనుకోండి. మనం 9 రోజులు నేను అమ్మవారి గురించి పూజ చేయాలనుకున్నాడు ఎవడన్నా, ఆ సమయంలో ఏదైనా జాతాశౌచ మృతాశౌచ భయం నాస్తి అన్నారు. ఇంట్లో ఎవరన్నా పుట్టారు, జాతాశౌచ్యం వచ్చింది ఆపేయాలా? ఆపరాదు. మృతాశౌచ్యం వచ్చింది ఎవరన్నా కొన్ని మరి పోక తప్పదు కదా మానవులు అన్నాక, అటువంటిప్పుడు మైలు వచ్చింది ఆగచ్చా? ఆగడానికి వీల్లేదట. నియమం తీసుకుంటే జాతాశవాత మృతాశౌచ భయం తత్ర నాస్తి అన్నాడు. ఈ రెండు భయాలు లేవు అసలు అంటవట వాళ్ళని. దీక్ష తీసుకున్నారంటే చాలు. పురాణం చెప్పడానికి కూడా అంతే, 40 రోజులు ఇలా 30 రోజులు మనం చెప్పేటప్పుడు ఏమైనా సరే మనకది అంటదు. అంతేకాదట, ఈ వినడానికి మీరు కంకణం కట్టుకుంటే ఈ నెలాళ్ళు మేము వినాలి ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు మీకు కూడా అంటదు, హాయిగా అది వచ్చి ఇచ్చును. అందుకే సతీదేవి మరణించినప్పుడు దక్షుడు యజ్ఞం పూర్తి చేయగలిగాడు, లేకపోతే కూతురు పోతే ఆయనకి 3 రోజులు ఉన్నది. అలాగే భర్త అయినా సరే కూతురు కాదు ఏమైనా సరే, రామదాసు భక్త రామదాసు తర్పణ చేస్తున్నట్ట సంతర్పణ భద్రాచలంలో, ఆ గంజి వారిస్తే కొడుకు అందులో పడి చచ్చిపోయాడు బాబు. ఉడికే ఉడికే గంజిలో మరి వారిచిన గంజిలు అంటే మాటల ఆ విషయం తెలిసింది ఆయన. కన్నీళ్లు ఆపుకుని ఆ కొడుకుని శవాన్ని ముద్దైపోయిన వాడు పక్కన పెట్టుకుని సంతర్పణ అంతా 3 రోజులు పూర్తి చేసేట, ఆ ముద్దను అలా పక్కన పెట్టుకుని. మరి నిజానికి ఆయన సంతర్పణ చేయకూడదుగా, కానీ దీక్ష తీసుకున్నట్టు కంకణం. అందుకని గుళ్ళోకి వెళ్ళి వచ్చాడు మామూలు అన్ని పనులు కొడుకుపోయిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టి కీర్తనలు పడితే వాడి కొడుకు బతికాడు, అది వేరే విషయం. అంచేత ఏమిటంటే శాస్త్రం ఏం చెబుతున్నదంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దీక్ష తీసుకున్న వాడిని అంటవు. అలాగే ప్రయాణ సమయంలో ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడికి భగవతికి ఒక నమస్కారం చేసుకోవచ్చును. అటువంటి వాళ్ళు మంత్రం జపం చేసుకోవడానికి కాళ్ళు కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే జగన్మాతని దేశకాల పరిస్థితులను అనుసరించి జపించవచ్చు అని ప్రత్యేకంగా నే చెప్పిన మాట కాదు, హయగ్రీవుడు భగవంతుడు చెప్పాడు, విష్ణుమూర్తి యొక్క అవతార పురుషుడు. ఆ తరువాత శ్రీదేవీ సోదరం నాత్వ పొండరీకాక్షమచ్యుతం. ఎప్పుడైనా సరే సంకల్పంలో కేశవాయ స్వాహ అని చెప్పడానికి కారణం ఏంటంటే జగన్మాతకు సోదరుడట. శ్రీదేవీ సోదరం నత్వ పొండరీకాక్ష వచ్యుతం. జపం చేసేటప్పుడు పొండరీకాక్ష 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 అనుకుంటారు కొంతమంది. ఎందుకు అనుకుంటున్నారు? దేవి యొక్క సోదరుడట ఆయన. అంచేత ఆయనను తలుచుకుని అపవిత్రుడు పవిత్రుడై తద్వారా ఓం కేశవాయ స్వాహ అని స్వామివారి యొక్క నామాలు చేసుకోవాలి. కేశవుని యొక్క 12 నామాలు జపించిన తర్వాత నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను అని జగన్మాత చెప్పిందట. అవిరాసీన్ మహాదేవ సాక్షాత్ శృంగార నాయక. ఇక కంచిలో ఉండేటటువంటి ఏకాంబరేశ్వరుడు అనేటటువంటి వాడు జగదంబకి ప్రతిరోజు ఉదయం పూట పుష్పాలు మొదలైన వాడితో అర్చిస్తాట. అర్చించి ఆయన లోకమునకు ఆనందప్రదాత్రుడు అయ్యాట. పరమేశ్వరుడు అంతటి వాడు అర్చించేటటువంటిది జగదంబ యొక్క దివ్యపాదాలు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు అమ్మవారితో శక్తితో ఉంటేనే ఈ లయకారకుడు అవుతున్నాడు. బ్రహ్మదేవుడు అమ్మతో కలిస్తేనే పక్కన అమ్మవారి యొక్క రూపం సరస్వతిని పెట్టుకుంటేనే చేయగలుగుతున్నాడు. విష్ణువు అమ్మ యొక్క భాగం లక్ష్మీదేవిని పెట్టుకుంటేనే స్థితిని చేయగలుగుతున్నాడు. కాబట్టి శక్తి లేని నాడు ఈ సృష్టి యొక్క పరిస్థితిని ఊహించడం అసాధ్యం. కాబట్టి హయగ్రీవ నిరంతరం ఆ జగదంబ యొక్క పరాశక్తిని మానసికముగా, శారీరకముగా, వాయిచ్ఛికముగా, కాయికముగా అర్చన చేయాలి. వాక్కుతో కానీ శరీరంతో కానీ, అంటే ఈ పూజలు పుష్పాలు వేయడం, అగరత్తులు వెలిగించడం, నివేదనలు పెట్టడం, ఇవన్నీ చేతులు చేస్తాయి. ఇది కాయికము అన్నారు. ఈ పూజను ఏమన్నారు? కాయికం. వాచికం మంత్ర జపాలు లోపల చేస్తాం. ఇది కాకుండా అంగిరము అని మరొకటి ఉన్నది. ఇతరులకు ఎవరికైనా ఈ చేసే వాళ్ళకి దాన ధర్మాలు చేయడం, అలాగే లేదా పేదలకు వాళ్ళకి దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా అంగిరము అనే పూజల్లోకి వస్తాయి. ఈ మూడింటి ద్వారా జగదంబని పొందవచ్చు. ఆ జగదంబ ప్రధానంగా షోడశ ద్రవ్యాలు ఉన్నాయట, 16 రకాలైన ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టమట. ఇక్షురసము, హరిద్ర రసం అంటే పసుపుతో చేసినటువంటి నీళ్లు కలిపిన నీళ్లు, కుంకుమ నీరు, అమ్మవారి యొక్క శ్రీచక్రానికి కానీ విగ్రహానికి కానీ వీటితో అభిషేకం. ఏమేంటివి? ఇక్షురసం అంటే చెరపు రసం, పసుపు యొక్క జలము, కుంకుమ జలము, విభూతి జలము, అలాగే నారికేళ్ల జలము. ఆరవది ఈ నారింజ అంటారే, నారింజ పళ్ళ యొక్క రసం. నారింజ కానీ కమలాఫలాలు కానీ రెండు పనికి వస్తాయి. నారంగము అన్నారు సంస్కృతంలో. నారంగం అంటే తెలుగులో నారింజ అన్నమాట. ఆ రసం. ఆ తర్వాత సువర్ణ జలం. సువర్ణ జలం అంటే ఒక ఉంగరము ఏదో పెట్టుకొచ్చి ఆ నీళ్ళలో పెట్టి తీసేస్తాం, అది సువర్ణ జలం అని పిలువబడుతుంది. ఆ తర్వాత పంచామృతములు కూడా. పంచామృతములు కలిపితే ఒకే రసం. అది కాకుండా విడిగా ఆవు పాలు, ఆవు యొక్క నెయ్యి, ఆవు పెరుగు, ఇక్కడికి ప్రధానమైనటువంటి ద్రవ్యాలు ఇవి. మిగతావి నదీ జలములు, మిగతా ద్రవ్యములన్నీ కూడా ఇవి కాకుండా మిగిలిన ఎన్ని మిగిలితే అన్నీ కూడా నదీ జలం పోయమన్నారు. గంగ కానీ, యమున కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, ఇటువంటి ఈ షోడశ ద్రవ్యములతోటి కూడా జగన్మాతకు అభిషేకం చేస్తే ఎక్కడ చెయ్యాలి? స్వపీఠోత్తరమాస్థాప్య దక్షిణే స్థితవాన్ స్వయం. అమ్మవారిని దక్షిణం ముఖం కేసి కూర్చోబెట్టాలి, మనం ఉత్తరం కేసు కూర్చోవాలట. అదట పీఠం పెట్టాలి. అక్కడ శ్రీచక్రార్చకులు అయితే శ్రీచక్రం పెట్టమన్నారు, లేదా అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఒకదాన్ని పెట్టమన్నారు. పెట్టి అమ్మవారు దక్షిణం చూసేలా ఉండాలి, తాను అమ్మవారి కేసు ఉత్తరం కేసు తిరిగి కూర్చొని ఉండాలి. కూర్చుని ఏం చేయాలట? మహాగౌరీదేవిని అక్కడ ఆవాహనం చేసుకోవాలట. ఆచమనాదులు అయిన తర్వాత వరుసగా అమ్మవారికి ఈ లలిత సహస్రనామం కానీ ఖడ్గమాల కానీ మనకి తోచినటువంటి నామ జపం చేసుకుంటూ ఈ ద్రవ్యములు ఒక్కొక్క ద్రవ్యాన్ని పోసేయమన్నారు. ఆఖరిని పోసేసిన తర్వాత వాటిని తీర్థంగా స్వీకరించాలి. అలా తీసుకున్నటువంటి వాడు, తీర్థం తీసుకునేటటువంటి వాడు దక్ష హస్తాంబుజాసక్త, కుడి చేతిలోకి తీసుకోవాలి. కుడి చేతిలోకి తీసుకోవడానికి వీలు లేని పరిస్థితులు, అందుకోసం ఇక్కడ చెప్పింది. అందరూ కుడి చేతిలోకి అయితే ఎడం చేత తీసుకుంటారా అని అడుగుతారు. మీరు చెయ్యి లేనివాడు ఉంటాడు, వాడిని దారితో పడంగా నోట్లో పోసేయమన్నారు. ఎడం చేత్తో మాత్రం తీసుకురాదు. వామ హస్తముతో ఎవడైనా తీర్థము తీసుకున్నటువంటి వాడు కొన్ని రకాలైన ఇబ్బందులు పాలవుతాడు. వామాచారం పొరపాటున కూడా ఎడమ చేతితో ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడా తీర్థం తీసుకురాదు. నే చెప్పిన మాట కాదు, ఇక్కడ సుస్పష్టంగా చెబుతున్నారు. దక్షహస్తాంబుజాసక్త, కుడి చేతితో మాత్రమే తీర్థములు స్వీకరించవలేను, అది నియమం. వినోదేన కటీదేశ లంబమానస్సు సంకుల, నడుముకి వస్త్రాన్ని బిగించి కట్టి, అంటే ఇలాగ ఒక వస్త్రం తీసి కట్టించి ఆఖరిని సాష్టాంగ ప్రణామం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేసే పురుషులుగా చెప్పాడు. ఆ స్త్రీలకు మాత్రం ఇలా మోకాల మీద కూర్చుని నమస్కారం చేస్తే చాలునట. ఇలా చేస్తే జగన్మాత బింబస్య తస్య దేవ్యాశ్చ అభేదం జగృహుస్తదా. అమ్మవారి యొక్క రూపానికి మనకి అభేదము సుస్పష్టంగా చెప్పేశాడు. అభేదం జగృహుస్తదా, భేదభావమే లేకుండా పోతుంది. అంటే సాక్షాత్తు అమ్మే మనము, మనమే అమ్మ అయిపోతాం. అందుకే చిట్ట చివరకు ఒక విషయం చెప్పాడు. ఏమనంటే, పూజ ఏ పూజ చేసినా, ఏ నామం చేసినా, ఏది చేసినా చివరిని శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. ఇలా మారు చెప్పి అమ్మవారి గర్భాన్ని విడిచిపెడితే సాక్షాత్తు అమ్మ యొక్క రూపాన్ని తాను పొందుతాడు అని ఈ విధంగా పరమభక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క భండాసుర వధ మొదలైనటువంటి యుద్ధఘట్టాలుతో పాటుగా అమ్మవారి అర్చనా విశేషాలు, కొన్ని రూపములు కూడా హయగ్రీవుడు అగస్త్యునికి పూర్తిగా వివరించి చెప్పగానే బ్రహ్మానందభరితుడై ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని గురువుగా ఆయనకి కావలసినటువంటి గౌరవ సత్కారాలు చేసేట. ఇది బ్రహ్మాండ ప్రాణం మనం నెలలాడుగా చేశాం. ఈ కార్యక్రమం జగన్మాత యొక్క అనుగ్రహంతో పూర్తయింది. ఒక్క నిమిషం మీరు కదలకుండా ఉంటే ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి అనుభూతి ప్రసాద్ గారి ద్వారా రెండు ఒక్కలు, అలాగే సుబ్బారావు గారిని వీళ్ళని కూడా ఒక రెండు నిమిషాలు రమ్మని కోరుతున్నా. సుబ్బారావు గారు
నమస్కారాలు. అంబికా కృష్ణ గారు, రాజా గారికి, కృష్ణ గారికి కూడా, అంబికా తరఫున ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన సరస్వతి పుత్ర పద్మాకర్ గారి, మన పద్మాకర్ గారికి ఆర్యవేద మన అయ్యప్ప స్వామి అయ్యప్ప సేవా సంఘం వారు ఆయన్ని సత్కరిస్తారని చెప్పేసి సత్కరించబోతున్నారు. ఇది కూడా చూసి భక్తులందరూ కూడా ఆనందించవలసిందిగా కోరుతున్నాను.
నేను ఇంకొక చిన్న విషయం చెబుదామని లేచాను. ఒక క్షణం కాసేపు కూర్చోడు, ఒక 5 నిమిషాలు, ఏం కంగారు లేదు, పెడదాం. అంబికా వారు ఇంత అద్భుతంగా కార్యక్రమం చేయిస్తున్నారంటే జగదంబ యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అసలు సంకల్పం కలిగింది, లేకపోతే అవ్వదు. కానీ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. నేను లాస్ట్ ఇయర్ చూసా 40 రోజులు, ఇప్పుడు మళ్ళీ నెల, అలాగే రామకోటలో 15 రోజులు. ప్రతిరోజు నేను వస్తున్నానా లేదా చూసుకోవటం, క్యాసెట్లు చెయ్యటం, మరి అగ్గక్కలాడిపోతూ కంగారు పడిపోతూ వారు లేకపోయినా వారు ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం చేశాడు. ఎవరో మా శ్రీనివాస్ అంచ, శ్రీనివాస్ ఇలా రావాలి, ఒకసారి నీకు దండయ్యారు, ఇక్కడ రావాలి రావాలి, ఇంత నేను చెప్పానంటే రావాల్సింది, రా రా. చాలా మీ ప్రతినిధిగా ఉండి ఇక్కడ అంతలా చేశాడండి.
రోజు వస్తున్నటువంటి
అయితే రాఘవేంద్రరావు గారిని పిలుద్దాం. అయ్యా వంకినేని రాఘవేంద్రరావు గారు ఒక్కసారి వచ్చి, ఎందుకంటే మా సత్సంగ సభ్యులు ఎవరో ఒకళ్ళు మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు కదా, ఒకసారి వంకినేని రాఘవేంద్రరావు గారిని నమ్మని కోరుతున్నాం.
మీరు కూడా చెప్పండి సార్.
విచ్చేసిన భక్త మహాశైలందరికీ ఎంతో ఆనందంగా ఈ 30 రోజులు కూడా ఎలా గడిచిపోయిందో అనే విధంగా నా అనుభూతి కంటే మా ఇంట్లో వారి అనుభూతి, మీ అందరి అనుభూతి చూస్తే తెలుస్తుంది. నాకు అవకాశం ఉన్నంత వరకు వచ్చాను, మిగతా వాళ్ళందరూ కూడా ఈ అనుభూతిని పొందిన ఆ అనుభవం తెలుస్తూ ఉంది. నాకంటే కూడా వంకినేనింద రాఘవేంద్రరావు గారు, మన అప్పారావు గారు వీరందరూ కూడా రోజు వచ్చి ఈ ఆనందాన్ని, అనుభూతిని, ఆ భక్తిని ఎక్కువగా ఆస్వాదించిన వారు, వారిని వారి అనుభూతిని తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ముఖ్యంగా మన ఏలూరుకి అదృష్టం అటు సరస్వతి పుత్రులైనటువంటి పద్మాకర్ గారు, మరి బయట ఊరుగారి వారికి అయితే అరుదుగానండి, మనకి చాలా అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ విషయం కావాలన్నా కూడా తెలియచేస్తూ ఏ శాస్త్ర సమ్మతమైనటువంటి అనుమానాలు లేకుండా వారు మనకి చాలా చక్కగా శాస్త్ర ప్రమాణకంగా తెలియజేయడం, తెలుసుకోవడం కూడా కష్టం. మిగతా విషయాలు ఇవేవైనా ఉంటే ఏ సినిమాలో టీవీలో చూసి వాటి ప్రమాణం ఆధారంగా మాట్లాడేవారే కానీ శాస్త్ర ప్రమాణం అనేది మనకి తెలియదు. అటువంటిది మనకి అందుబాటులో వారు ఉండటం అనేది మన ఏలూరు అదృష్టం. అలాగే వారి అదృష్టాన్ని ఉపయోగించుకుంటానికి కూడా మన అంబికా వారు ఒక దీక్షగా, ఇప్పుడు వారు చెప్పినట్టుగా వారు దీక్షగా మనకి ఎంతో దుర్లభమైనటువంటి జీవితంలో ఇది అందుతుందా పొందుతామా అనే సందిగ్ధంలో కానివ్వండి, అనుమానం లేకుండా వారు ఇప్పటికీ మనకి 3 పురాణాలు అందజేయడం జరిగింది. అది కూడా గొప్ప అదృష్టం మనకి, అలా చెప్పించగలిగి మనకు అందుబాటులో అందచేయగలిగిన, మాకు వినాలని కోరుకున్నప్పటికీ కూడా ఆ అవకాశం కలగడానికి కూడా వారు ఎంతో కృషి చేసి వారు మనకు అది లభించడంలో చాలా గొప్పగా దేవుడి వరం పొందినప్పటికీ కూడా పూజారి కూడా మనకు అవసరమే కాబట్టి అట్లాగే వారు కూడా మనకి చాలా అదృష్టాన్ని కలుగజేసి, ఇంకొక శుభవార్త ఏంటంటే వారు ఈ దీక్ష అన్నాను. దీక్ష అంటే 18 పురాణాలు కూడా మనకు అందజేసే దీక్ష వాళ్ళు. అలాగే చేస్తారు. వారు చెప్పింది ఏంటంటే ఈ అదృష్టాన్ని మన శివాలయంలో, మన అంటే అందరి శివాలయం, అందరి శివాలయంలో కూడా ఏదో అందుబాటులో ఇక్కడ దగ్గరగా ఉండి వారు మనకి, వారు టూటౌన్లో ఉన్నప్పటికి కూడా మనకు అందుబాటులో చేయాలని వారి కోరిక రావడం కూడా మన అదృష్టం. వారికి దగ్గరలో ఎక్కడో పెట్టించుకోకుండా అయినప్పటికీ కూడా మనకి అదృష్టాన్ని కలుగు చేశారు. ఇక ముందు కూడా వారి అదే పద్ధతిలో ఈ శివాలయంలో మనకి మిగతా 15 పురాణాలు కూడా పద్మాకర్ గారి అనుగ్రహంతో మనకు అందజేయాలని నా కోరిక. ఇది నా అదృష్టం, మా అదృష్టం, మన అందరి అదృష్టంగా భావిస్తూ వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు వారికి, పద్మాకర్ గారికి, నిన్న మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలాగే మాకు మరి సమయం ఎప్పుడు ఎలా ఇస్తారో మీరు వారు కలిపి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కూడా కలిపి నిర్ణయాన్ని తెలియజేస్తే మా అందరికీ ఆనందం. ఇంకొక విషయం, మన ఆలయంలో ఏదో ఈ విధంగా ఇక్కడ ఒక వసతి మనం చెప్పుకునేదానికి 10 ఇక్కడ కూర్చొని ఒక మంచి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కలిగింది. అయితే దీనికంటే కూడా ప్రక్కన ఖాళీ స్థలం ఉంది, దాన్ని కూడా ఒక హాల్ లాగా 15x85 ఎంతో సుమారుగా ఉంటుంది. ఆ హాల్ కూడా మనకి తయారవుతే ఈ కార్యక్రమాలు ఎప్పుడూ కూడా జరుపుకుంటూ భక్తులందరూ పునీతులు కావడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాము. మనందరం కలిసి ఆ యొక్క మంచి కార్యక్రమం కూడా చేసుకొని మనకి ఎలాగో అందుబాటులో పద్మాకర్ గారు ఉన్నారు కాబట్టి వారిని మనం ఉపయోగించుకోవటమే ఆలస్యం. వారికి ఎప్పుడు ఏదడిగినా మిగతా వాళ్ళు ఏమంటారో ఏమో తెలియదు కానివ్వండి, ఏ విషయమైనా అడిగినప్పటికీ కూడా వారు కాదని ఇప్పటికీ అనలేదు. నా అనుభవంలో నాకు సుమారుగా 3 నుంచి వారితో పరిచయం. మేము ఎప్పుడు అడిగినా కూడా మంచి కార్యక్రమం వెంటనే కానివ్వండి చేద్దామనే తత్వం, ఆ భావం, అహంకారం అనేది లేకుండా వారు ఏమి ఇస్తారు ఏమనేది కూడా లేకుండా కూడా కార్యక్రమాలు ఏది అడిగినప్పటికీ కూడా వారు చాలా సంతృప్తిగా వారితో పూజ చేయిస్తే మాకు అనుభూతి పొందింది. మేము చెప్పడం అలవి కాదన్నమాట. మా కుటుంబ సభ్యులు శివరాత్రి రోజు ఇంకా కొన్ని అమ్మవారి పూజలు చేయిస్తారు. వారు అద్భుతంగా మనకి అనుభూతి కలిగి అప్పటికప్పుడే తెలిసే విధంగా జరుగుతుంది. అటువంటి వారు ఇంకా మనకి అందజేయాలని కోరుతూ సెలవు.
అందరికి ఇక బాధగానే ఉంది. 10 నుంచి కంటిన్యూషన్ చూస్తూ గుమ్మాల దగ్గర కూర్చున్నారు.
అందరికి సోదర సోదరి మనందరికి నమస్కారం. పద్మాకర్ గారి గురించి చెప్పడానికి అది అందరికీ సాధ్యమయ్యే పని కాదండి. అది ఎంచేదంటే పద్మాకర్ గారు ఏలూరులో సిఆర్ఆర్ కాలేజీలో మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు. చేస్తూ ఉన్నా మనకేం తెలీదు మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు, ఎప్పుడు వచ్చారో ఎప్పుడు జాయిన్ అయ్యారో కార్యక్రమం జరుగుతూ ఉంది. పద్మాకర్ గారికి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి పాలకొల్లండి వారిని, భీమవరం నుంచి నాన్నగారు అంటారు వారిని. వారు ఏలూరు వచ్చి మాతో చెప్పారు పద్మాకర్ గారు అనేటువంటి మనిషి ఏలూరులో ఉన్నాడు ప్రస్తుతం, ఆయన్ని మీరు ఉపయోగించుకోవడంలో ఉంది, మీరు ఉపయోగించుకుంటే మీకు ఉపయోగపడతాడా మనిషి, అటువంటి మనిషి మీకు దొరకడం చాలా కష్టం, ఆ మనిషి మీరు ఉపయోగించుకున్నంత వరకు ఎంత ఉపయోగపడాలన్నా ఉపయోగపడతాడు, అటువంటి అదృష్టం మనకి ఏలూరుకి మీకు మా ఊరు నుంచి వచ్చి మీ ఏలూరుకి దక్కిందది, దాన్ని మీరు ఉపయోగించుకుని ఆ ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రయత్నం మీరు ఎంత చేసుకుంటే అంత ఫలితం మీకు దక్కుతుందని చెప్పి మాకు చెప్పారు. ఆ పుణ్యాత్ములు ఈ రోజున లేరు, వారు వారు భగవత్ కైంకర్యం అయిపోయారు, వారు వారు ఉంటే వారిని పరిచయం చేసేవాళ్ళం, వారు తీసుకొచ్చి మాకు ఏలూరులో చెప్పారు, మాకు చెప్తే అప్పుడు కొంతకాలం మాకు రోజు మా సత్సంగానికి ప్రతి సాయంత్రం వచ్చి కార్యక్రమంలో పాల్గొనేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మాకు ఏమభిప్రాయం కలిగిందంటే అసలు ఈ పద్మాకర్ గారు అనే మనిషి మన అందుబాటులో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు ఈ మనిషి, తర్వాత మనకి అసలు అందుబాటులో ఉండే పరిస్థితి కనపడటం లేదు ఆయన్ని చూస్తూ ఉంటే, అంచేత ఆయన అదృష్టం మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు ఉపయోగించుకోవటమే కానీ ఆయన్ని ఏలూరు తీసుకొచ్చి అప్పచెప్పినటువంటి మనిషి మా మనసులో ఎప్పుడూ మదులుతూనే ఉంటాడు. ఆయన ఈయన చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తాడు. ఆయన తీసుకొచ్చి ఈ మనిషి ఇటువంటి మనిషి, ఈ మనిషిని ఉపయోగించుకోవడం మీరు ఏలూరు ప్రజల యొక్క అదృష్టం అది, అంచేత ఇటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకుని ఫలితం పొందాలి అనేటువంటి విషయం మాకు చెప్పినప్పుడు, తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత మాకు చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి అటువంటి మనిషి మన దగ్గరికి వచ్చి మనకు అందుబాటులో ఉండి రోజు మా సత్సంగానికి వచ్చి మాతో పాటు ఉండి మాకు ఎంతో సన్నిహితంగా ఉండి మాతో పరిచయంగా ఉండి మాకు తెలియనటువంటి విషయాలు ఎన్నో చెప్పేటువంటి పరిస్థితి జరుగుతూ ఉండేది. తర్వాత ఆ పరిస్థితిని బట్టి మేము అనుకున్నాం ఈ పది ఈయన మనకి ఎన్నాళ్ళు మనకి అందుబాటులో ఉంటాడో మనకు నమ్మకం లేదు, ఈ మనిషి ఇంత శక్తి గల మనిషిని మనం మన అందుబాటులో ఉండడం అనేది అది భగవంతుడి అనుగ్రహం కానీ మన ప్రయత్నం వల్ల జరిగేది కాదు అని చెప్పి మేము అనుకున్నాం. సరే ఆయన అదృష్టం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయన పైకి వెళ్ళి అదృష్టం వచ్చి 10 మందికి ఉపయోగపడితే మాకు ఆనందమే, కానీ ఎప్పుడు మేము ఇక్కడే ఉండాలనేటువంటి ఉద్దేశం మాకు ఉండటం కూడా మంచిది కాదనేటువంటి అభిప్రాయానికి మేము ఏనాడో వచ్చాం. దానికి తగినట్టు ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో, ఇప్పుడు ఈ అనుగ్రహం ఎంతవరకు ఉందంటే మనం ఉపయోగించుకోవడంలో ఉంది కానీ ఆయనకి ఏమి శక్తి లోటు లేదు భగవంతుడు అనుగ్రహం. మరి ఏ జన్మలో ఏం చేశాడో ఆయన, ఆ ఫలితం అంతా ఎమడబెట్టుకు వచ్చాడు ఆయన, దాన్ని మనం ఉపయోగించుకుని ఆ ఫలితాన్ని మనం అనుభవించి తృప్తి పడాలనేటువంటి నేను ఉద్దేశం చెప్తున్నాను. నేను అసలు మాట్లాడటం అది చేత కదా.
జగన్మాత అంబిక అనుగ్రహంతో ఈరోజు ఈ బ్రహ్మాండ పురాణ కార్యక్రమం ఇక్కడికి అయినా, ఇంకా మన ప్రాజెక్ట్ చాలా ఉంది కనుక నిరంతరం ఇలాగే మనం మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు ఇంత పవిత్ర కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి ఆ దుర్గాంబిక్కి, అంబిక తరఫున తోతలుగా ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి అంబిక వారికి, ఇంత కష్టపడి పాపం చివరిదాకా కూర్చుని కాలు అటు తిప్పి ఇటు తిప్పి నానా బాధ పడుతూ కూడా విన్నటువంటి మీ అందరికీ, అలాగే చెప్పినటువంటి నాకు, కాస్త ఈ గంటలకి ఇవన్నీ కూడా వేసేసి కొట్టకుండా చేసేసినప్పటికీ అనుగ్రహించినటువంటి అర్చక స్వాములు వారికి, ప్రత్యేకంగా ఆలయ నిర్వాహకులకి ఆప్తులు తడికొండ సుబ్బారావు గారు, పాదర్తి బాలకృష్ణ గారు కూడా కృష్ణార్జునులు అనమాట. అసలు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టించడానికి ఒక చమత్కారం. ఓసారి మేమంతా కలిసి గుంటూరు వెళ్ళాం, గుంటూరు వెళ్ళి కారులో తిరిగి వస్తున్నాం. వస్తున్నప్పుడు నేను సుబ్బారావు గారు బాలకృష్ణ గారు ముగ్గురు ఉన్నాం. ఏమండి ఏలూరులో మంచి ఉపన్యాసాలు మీ చేత ఏమైనా పెట్టించాలని కోరికగా ఉందండి అన్నారు వాళ్ళిద్దరు. సరే బాగానే ఉందండి, భాగవతంతో మొదలు పెడదామండి అన్న. ఏ భాగవతం చెప్పలేదు కానీ నేను భాగవతంతో అన్న, నేనే అన్న. అయితే ఎక్కడ పెడదామండి, ఒక 40 రోజులు 30 రోజులు? అయితే ఏముందండి, రామకోటి వెనకాతలు నేను దర్శనం చేసుకుంటూ ఉన్నాను, శివాలయం ఒకటి చాలా బాగుందండి అన్న. అయితే బాధైతే గొడవలేదండి బాబు, మేమే అందులో ఉన్నాం అన్నారు. అప్పుడు అనుకున్నది మేము, ఎప్పుడిది 96 మే నెల కానీ జూన్ నెల కానీ నాకు సరిగ్గా గుర్తులేదు, మొత్తం మీద 2 నెలల్లో ఒక రోజున అనుకున్నది. అనుకోవడం ఏంటంటే 2 నెలలు తిరగకుండా కృష్ణగారి దగ్గర నుంచి కౌరు వచ్చింది, ఏమంటే మీ క్యాసెట్లు విన్నాను మరి, మా అంబిక ప్రోత్సాహపరిచింది, దేవీ భాగవతం ఇంతవరకు ఎప్పుడు వినలేదు అనే ఇక విన్నాం కానీ చెబుతారా అని తప్పనిసరిగా అన్నాం. దేవీ భాగవతం 40 రోజులు ఉర్రూతులు ఊగించడం, ప్రజలందరూ ఆనందపడుతూ రావడం, ఇప్పటికి కూడా నాకు ముందు ఇంకా సంవత్సరం అయిపోయింది అనిపించింది, అప్పుడే కళ్ళ కట్టేసింది అనమాట. సరిగ్గా దీపావళికి 2 రోజుల ముందు ఆపాం మనం. ఆ తరువాత దేవీ భాగవతం చెప్పేటప్పుడు 18 పురాణాలు ఉన్నాయని, ఒక్కొక్క పురాణానికి ఎన్ని శ్లోకాలు, దేనివల్ల ఏ మహాత్మ్యాలు కూడా చెప్పగానే అంబికావారి మనస్సులోకి 18 పురాణాలు వెరైటీగా చెప్పిస్తే బాగుంటుంది అని కోరిక వచ్చింది. అట్టే 2 నెలలు తిరగకుండానే మార్చిలో అనుకుంటా భవిష్యత్ ప్రాణం మన జరిగింది. మళ్ళీ ఇదిగో 9 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ నెలలో బ్రహ్మాండ ప్రాణం. భాగవత భవిష్యత్ బ్రహ్మాండ అండి బామేదన్నీ వచ్చాయి. భద్వయం భ్రత్రయం అని ఉన్నాయి, అంటే భా అనే అక్షరంతో వచ్చే పురాణాలు రెండు, భవిష్యత్తు భాగవతం రెండు అయిపోయాయి. బ్ర అనే అక్షరంతో వచ్చేవి 3 ఉన్నాయి, బ్రహ్మాండ బ్రహ్మవైవర్త బ్రహ్మ. ఈ ఆర్డర్లు ఇలా వరుసగా చెప్పుకెళ్ళిపోతారేమో మరి బహుశా ఆ జగన్మాత అనుగ్రహంతో. ఇందాక సుబ్బారావు గారు అంటే పూర్తి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఈ కార్యక్రమం జరుగుతుందనే నా కోరిక. అలా జరిగి ఇంత మీరందరూ కూడా విని ధరించి జీవితాలు ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ, భగవత్ యొక్క మంగళాశాసనాలు అందరికీ అందాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవం. మరొక విషయం ఏంటంటే శ్రీశైలంలో రేపు శివరాత్రి నాడు భవన విజయం చేస్తున్నాం. ఆ భవన విజయానికి వెళ్ళాలి మేము. అది ఇంకేం ఆర్థికంగా మగే సహకారం అక్కర్లేదు కానీ అంబికా వారిని కోరుకునేది ఏంటంటే వారు ఉండగానే ఆ కార్యక్రమానికి వాళ్ళు మాకు దారి ఖర్చులు మాత్రమే ఇస్తా ఉన్నారు, ఏమవ్వలేదు ఇవ్వలేమన్నారు. అయినా సరే ఆ స్వామివారి సన్నిధానంలో భవన విజయం చేయాలి, మేము 8 మంది వెళ్ళాలి అష్టదిగ్గజ గౌరవం. అష్టదిగ్గజ గౌరవం వెళ్ళడానికి మాత్రం కాస్త ఏర్పాటు చేసి పెట్టి అనుగ్రహం ప్రతి సంవత్సరం శివరాత్రికి మాత్రం చేయమని అంబికా ప్రసాద్ గారిని ప్రార్థిస్తున్నాను. వాడు ఇక్కడ అందరూ ఉన్నారు కనుక సరదాగా, అంటే ఏమీ లేదు, ఓ పెద్ద వాహనాన్ని దాన్ని ప్రసాదించమని సుమోదాన్ని ఆ ఒక్కరోజు కార్యక్రమానికి. శివరాత్రి కార్యక్రమం కూడా అంబికా స్పాన్సర్డ్ బై అంబికా వారు అని చెప్పి అక్కడ పెట్టించి ఆ పూర్వజం చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం హరి ఓం తత్సత్. అయ్య హారతి పండితు.